ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಝರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಪಂಚಮ ವೇದಮಯನ ಮಹಾಭಾರತ ಗ್ರಂಥಂಲೋ ಭರತುನಿಕಿ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అతడు సర్వధమనుడు, ఇటు క్రూరమృగాలని అదుపులో పెట్టినవాడు, ఆ క్రూరమృగాల కంటే కూడా క్రూరమైన ఇంద్రియాలను కూడా అదుపులో పెట్టాడు. అందుకే అతనికి సర్వధమనుడు. ఇంద్రియముల వంటి బలమైన శత్రువులను దమింపచేసినవాడు, అదుపులో పెట్టినవాడని పేరు వచ్చింది. అందుకే అతని కథకి ప్రత్యేకతనిచ్చారు వేదవ్యాసులు వారు. మహాభారతంలో భరతుడి కోసం ఎందుకు ఇంత చెప్పాడు అంటే, లోకంలో ఉన్న ప్రత్యక్షంగా కనిపించే, కంటికి కనిపించే శత్రువుల్ని ఎవరమైనా జయించవచ్చు. కంటికి కనిపించకుండా మన శరీరంలో ఉండి మనల్ని నిరంతరం పీడించేటటువంటి కామక్రోధాదులను అదుపులో పెట్టడం చాలా కష్టం. ఒక్క భరతుడు మాత్రమే ఆ కాలంలో అంత నిగ్రహంతో వాటిని అదుపులో పెట్టాడు. తండ్రి కంటే గొప్పవాడు ఆయన, రాబోయే వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు ఆయన. అందుకని అతనికి సర్వధమనుడని పేరు. ఆ మహాత్ముడికి ఒక శుభముహూర్తంలో భుమన్యుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఈ భుమన్యునికి సుహోత్రుడు జన్మించాడు. ఈ సుహోత్రుడి కొడుకు హస్తి, అంటే భరతుని యొక్క మనుమడి పేరు హస్తి. అప్పటి వరకు ఆ నగరానికి చంద్రపురము అని పేరు. ఈ హస్తి పుట్టగానే చంద్రపురం పేరు పోయి హస్తిపురము హస్తినాపురం అని పేరు వచ్చిందనమాట. అతని పేరు మీదుగా హస్తినాపురం అయ్యింది. వ్యవహారంలో మనం మొదటి నుంచే హస్తినాపుర సింహాసనం అంటున్నప్పటికీ, ఒకప్పుడు దానికి చంద్రపట్టణం, చంద్రనగరం, చంద్రపురం వంటి పేర్లు మాత్రమే ఉండేవి. చంద్రుడి వల్ల ఆ నగరం ఏర్పాటు అవడం వల్ల మధ్యలో మహాత్ముడు హస్తి, భరతుని యొక్క మనుమడు పుట్టి తన మహాపవిత్రమైన యజ్ఞాలతోటి సచ్చరిత్రతతోటి ప్రసిద్ధికెక్కాడు గనక అతని పేరు మీదుగా చంద్రపురం పోయింది, హస్తినాపురం అయిపోయింది. హస్తి పేర హస్తినాపురం అనే మాటని ఇంద్రుడు స్వయంగా పెట్టాడు. ఇంద్రుడు అంత తేలిక ఎవరిని ఒప్పుకోడు. ఆయన కూడా వచ్చి ఈ రోజు నుంచి ఈ పట్టణమునకు చంద్రపురం పోయి హస్తిపురం అవుతుంది, ఇతడి పేరు యుగాంతం వరకు, కలియుగాంతం వరకు ప్రసిద్ధికెక్కుతుంది అని వరమిచ్చాడు. ఆ హస్తికి వికుంఠనుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఇతడి కాలంలో 3 అశ్వమేధయాగాలు చేశాడు. ఇంద్రుడు స్వయంగా అశ్వమేధయాగంలో మొదటి వరుసలో కూర్చుని ద్రవ్యం స్వీకరించేవాట. ఆ వికుంఠనుడికి అజమీడు అని పుట్టాడు. ఈ అజమీడుడికి సంవరణుడు అనే ఒక యువకుడు పుట్టాడు. ఈ సంవరణుడు మహాతపస్యాలి. సూర్యుడి కూతురు తపతిని ప్రేమించాడు. సూర్యభగవానుడి 2వ భార్య పేరు ఛాయ. ఛాయాదేవికి శనైశ్చరుడు, తపతి అనే కూతురు, సూర్య సావర్ణి అని భవిష్యత్తులో ఒక మహానుభావుడు ఆయన మనువు కాబోతున్నాడు. ఆయన ఈ 3 పిల్లలుగా పుట్టారు. ఇప్పుడున్నటువంటి మనువు వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలం, ఈ శ్రాద్ధదేవుడి కాలం అయిపోయాక వచ్చే కాలంలో సూర్యుడి యొక్క 2వ కొడుకు సావర్ణి అనేవాడు మనువు అవుతాడు. ఈ సూర్య సావర్ణి ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. ఆయన పెద్దవాడు. తర్వాత శనైశ్చరుడు పుట్టాడు. శనిగారు పుట్టిన తర్వాత తపతి అని ఒక ఆవిడ పుట్టింది. ఆ తపతిని ఈ సంవరణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ తన తపశ్శక్తితో ఇటు నదిగాను మారింది, ఇటు శరీరంతో సంవరణుడికి భార్యగా కూడా ఉన్నది. పరమ పవిత్రమైన నది తపతి నది అంటే. ఆ సంవరుణుడికి సూర్యపుత్రి అయినటువంటి తపతికి ఒక మహాపురుషుడు పుట్టాడు. అదిగో ఆయన పేరు మీదుగానే వంశం పేరే మారిపోయింది. ఆయన కురు మహారాజు గారు. అంటే సూర్యుడి కూతురికి ఈ సంవరణుడు అనే రాజుగారికి జన్మించిన మహావీరుడు, ఆయనని కురు అన్నారు. అతని పేరు మీదుగా మొత్తం హస్తినాపురం నుంచి హర్యానా వైపు వెళ్లేటటువంటి ప్రాంతం అంతా కురుక్షేత్రం అని పేరుకెక్కింది, ప్రసిద్ధికెక్కింది. కురు మహారాజు ధర్మాత్ముడు అవడం వల్ల కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయింది. ధర్మాత్ములు నేల మీద తిరిగితే ఆ నేలంతా ధర్మ ప్రదేశం అవుతుంది. ధర్మ ప్రదేశంలో కూర్చున్న వాడికి కూడా ధర్మ లక్షణాలు వస్తాయి. అసలు ఈ భూమికి ఒక లక్షణం ఉందండో, ఎక్కువసేపు ఎవడు కూర్చుంటే వాడి లక్షణాన్ని తాను స్వీకరిస్తుందిట. ఉదాహరణకి నేను ఈ ఆసనంలో గంట కూర్చున్నాను, నా తర్వాత ఎవడైనా వచ్చి నేను లేవగానే ఆసనంలో కూర్చుంటే వాడికి కూడా పురాణం చెప్పాలనే బుద్ధి వస్తుంది. ఈ ఆసనమునకు పురాణ బుద్ధి కలిగిపోతుంది. అలాగే పరమ పాపాత్ముడు ఒకడు ఇందులో కూర్చుంటే ఏ దొంగడో కూర్చుని బంగారం కొట్టేద్దాం బంగారం కొట్టేద్దాం అని గంట అనుకుంటే ఆ తర్వాత ఈ ఆసనంలో కూర్చున్నవాడు కూడా తెలియకుండానే మన చెవులు కొన్న దుద్దులు చేతులు కొన్న కంకణాలు ఎత్తుకుపోతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి కూర్చున్న తర్వాత వాడి స్పర్శ వల్ల నేల కొంచెం ఒక రకమైన ఉష్ణంతో ఉంటుంది, వేడితో ఉంటుంది. వాడు లేవగానే అక్కడ కూర్చున్నామంటే అంతగా పూర్వం కూర్చున్నవాడి బుద్ధి తర్వాత కూర్చున్నవాడికి వస్తుందిట. ఎప్పుడు? ఈ కొత్తగా కూర్చున్నవాడు బలహీనుడైతే. కూర్చున్నవాడు మంచి నిష్ఠాగరిష్ఠుడు హరిప్రసాద్ గారు లాంటి వాడు అయితే ఆ పాతవాడి బుద్ధి వీడికి రాదు, ఈయన బుద్ధే వాడికి వస్తుంది. అందుకే నిష్ఠాగరిష్ఠులు కూర్చుంటే ప్రమాదం లేదు. ఏ వశిష్ఠుడో విశ్వామిత్రుడో ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి మన బుద్ధి ఎందుకు వస్తుంది? వాళ్ల బుద్ధి మనకు వస్తుంది. అందుకని మహానుభావులైన ధర్మాత్ములు ఉన్న ప్రాంతానికి వెడితే మనం కూడా తరిస్తాం. పాపాత్ములు తిరిగే నేలకు వెడితే ఆ పాపం మనకు వస్తుంది. భూమి మీద కూడా కొన్ని ప్రదేశాలు పుణ్య ప్రదేశాలు, కొన్ని ప్రదేశాలు పాప ప్రదేశాలు అని ఎందుకు పేరు వచ్చాయంటే అక్కడ ఉన్నటువంటి జనుల ప్రభావం ఆ భూమికి వస్తుంది కనుక. అందుకని వీలున్నంత వరకు ఎక్కువ నీచులు తిరిగే స్థలానికి సామాన్యులు వెళ్ళకూడదు. అక్కడికి ఎవరు వెళ్ళాలి? ఏ నారదుడి లాంటి వాడో వెళ్ళాలి. నారదుడి లాంటి వాళ్ళు కనుక పాపాత్ములు ఉన్న చోటికి వెడితే పాపాత్ముల్ని వీళ్ళు మారుస్తారు. సామాన్యుడు పాపాత్ములు ఉన్న చోటికి వెడితే వాడు కూడా మారిపోతాడు. ఎందుకంటే సామాన్యుడు ఎటువంటి వాడు? నీరు లాంటి వాడు. పాపాత్ములు పాల లాంటి వాళ్ళు. పాలల్లోకి నీళ్లు కలిస్తే పాల కిందే కనబడతాయి. అలాగే పరమ పుణ్యాత్ములు కూడా శ్రేష్టమైనటువంటి పాలు వాళ్ళు, చిక్కనైన పాలు. అటువంటి వాళ్ళ దగ్గరకి పాపాత్ములనే నీరు చేరినా వాళ్ళు చిక్కని పాలవలే మారిపోతారు. అందువల్ల ప్రభావానికి మూల కారణమైనది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. కురు మహారాజు గారు అత్యంత పవిత్రుడవడం వల్ల క్షేత్రమంతా కురుక్షేత్రం అయ్యింది. ఆయన ధర్మాత్ముడు అవడం వల్ల ఆ క్షేత్రంలో ఉన్న వారికి ధర్మబుద్ధి వచ్చేది. ఎంత అధర్మాత్ముడైనా అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి చచ్చిపోతే వాడు కూడా స్వర్గానికి కడతాడట. అందుకే కౌరవ పాండవులు అక్కడ యుద్ధం చేశారు, దానికి ధర్మక్షేత్రము అని పేరు. అటువంటి కురుక్షేత్రానికి మూలకారకుడు, ఆ పేరు దానికి వచ్చేలా చేసిన వాడు సంవరుణుడికి తపతికి జన్మించిన కురు మహారాజు గారు. ఆ కాలములో అంతటి ధర్మాత్ముడు, అన్ని యజ్ఞములు చేసినవాడు, అన్ని రకాల దాన ధర్మాలు చేసినవాడు, అంత సాధువు మరొకడు లేడు. ఆ కురువు గారి కొడుకు విదూరథుడు, విదూరథుని కొడుకు అనస్వుడు. ఈయన గుర్రం లేకుండా ఆకాశ మార్గంలో సూర్యుడిలో వెళ్ళగలిగేవాడు. అందుకే ఆయనకి అశ్వము లేకుండా తిరుగుతున్నాడు గనక అనస్యహ, అశ్వము లేనివాడు అయినా తిరగగలిగేవాడు అని పేరు వచ్చింది. ఎక్కడైనా భూలోకంలో తిరగాలంటే ఒక వాహనం కావద్దా? వాహనం లేకుండా కాలినడకన తిరగాలంటే కొంచెం కష్టం. ఏ వాహనం లేకుండానే యావత్ ప్రపంచం క్షణంలో చుట్టొచ్చేవట్ట ఆయన. ఆ అనస్వుడి కొడుకు పరీక్షితుడు, పరీక్షితుడి కొడుకు భీమసేనుడు, భీమసేనుడి కొడుకు ప్రదీపుడు, ఈ ప్రదీపుడి కొడుకు ప్రతీప చక్రవర్తి. ఈ ప్రతీపుడి కొడుకులే వరసగా దేవాపి, శంతనుడు, బాహిలికుడు. ఇక్కడే ఒక గొప్ప కథ ఉన్నది. ఒకనొకప్పుడు మహాభీషుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు, ఇక్ష్వాకు మహారాజు కొడుకు. ఆయన పైగా ఇక్ష్వాకు మహారాజు గారికి 10 మంది కొడుకుల్లో ఈ మహాభీషుడు కూడా ఒకడు, చాలా గొప్పవాడు. ఆయన తపస్సు చేసి, యజ్ఞములు చేసి, దానములు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏకంగా బ్రహ్మదేవుడు తరచుగా సభ చేసినప్పుడల్లా ఆ సభలో తనతో పాటు ఇతను కూడా కూర్చోవడానికి ఒక ఆసనం వేసేవాట. బ్రహ్మగారి పక్కన ఆసనంలో కూర్చోవడం అంటే మాటల ఆ మహాసనానికి అర్హుడయ్యాడు ఆయన. ఒకసారి బ్రహ్మగారు ఈ ప్రపంచంలో ఉన్న మహర్షులను, దేవతలను, వేదాలలో బాగా ఆరితేరిన వాళ్ళని పిలిచి ఒక మహాసభ చేశాడు. అది వేదసభ. వేదసభ అంటే ఏదో మామూలు వేదసభ కాదు, సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా వేద పండితుల్ని చెయ్యగలిగేంత పాండిత్యమున్న వశిష్ఠాది మహర్షులతో కూడిన వేదసభ. ఆ సభకి ఎక్కడ లేని వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళంతా కూడా అశేషమైన తపస్సు చేసిన వాళ్ళు. ఎంతో తపస్సు లేకపోతే బ్రహ్మదేవుడి దర్శనం అవ్వదు. ఆ లోకానికి వెళ్ళారు. ఆ సమయంలో మహాభీషుడు కూడా బ్రహ్మగారి సభలో ఓ పక్కన కూర్చోగలిగాడు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బ్రహ్మని స్తోత్రం చేశారు. సభా ప్రారంభానికి ముందు బ్రహ్మని స్తోత్రం చేయడం ఒక గొప్ప సంప్రదాయం. అందుకని ఋషులంతా ముక్తకంఠంతో, ఏకకంఠంతో బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఎందుకంటే సభాధ్యక్షుడు ఆయన, పైగా సృష్టికర్త. అందుకని సృష్టికర్తని ప్రార్థన చేయకుండా, వేదములకు మూలకారకుడైన బ్రహ్మని ప్రార్థన చేయకుండా సభని ప్రారంభించకూడదు. ఇప్పుడు మనం కూడా సభా ప్రారంభం ముందులో ప్రార్థన చేయడంలా, అలాగే వాళ్ళంతా అక్కడ ప్రత్యక్షంగా బ్రహ్మ ఉన్నాడు గనక బ్రహ్మని స్తుతించారు. అద్భుతమైన స్తోత్రం చేశారట. శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత అనే విశేషణములు బ్రహ్మకి వాళ్ళు ఇచ్చారు. మనందరం పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా ఎక్కడ ఎవరు ఏ పని చెయ్యాలో అదంతా నుదుట రాస్తాడు ఆయన. అందుకని వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, రకరకాల ప్రాణులకు నుదుటి రాత రాసి ఆ రాత ద్వారా వాళ్ళ జీవితం అంతా నడిపేటటువంటి వాడు. ఇప్పుడు ఆ బ్రహ్మగారు నా నుదుట ఈ క్షణంలో ఇక్కడ పురాణం చెప్పండి అని రాశాడు. అందుకే పురాణం చెబుతున్నాను. నా నుదుట రాత రాసిన వాడు ఆయన. అలాగే మీ నుదుట రాశాడు. ఏమని, కొందరినేమో 6:25 కల్లా వచ్చి కుర్చీలో కూర్చోండని, కొందరిని నిక్కినీళ్ళకి 6:40 రండని, కొందరిని ప్రసాదం టైంకి రండని, కొందరిని కింద కూర్చోండని, కొందరిని కుర్చీలో కూర్చోండని, ఇలా రకరకాలుగా రాశాడు. మధ్యలో కొంతమందిని సెల్ ఫోన్ మాట్లాడుకోవడానికి బయటకు వెళ్ళండి అని ఆయన రాశాడు. కాబట్టి వీటి టక్కన సెల్ రాగానే బయటకు వెడతాడనమాట. ఈ విధంగా రకరకాల రాతలు బ్రహ్మ రాశాడు. ఆ రాతను అంత తేలిగ్గా తప్పించుకోలేము. దాన్ని ఎంత సున్నితంగా చెప్పాడు, వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్య అనుసంధాత అన్నారు ఆయన. అనేక ప్రాణుల నుదుటి రాత అనే దానిని రాసి వాళ్ళని నడిపేటటువంటి వాడాయన. దీనిని చాలా కాలం క్రితం ఆరుద్ర చక్కని పాట కింద రాశాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. శితకమలాసన సృష్టి కారణ సకల శాసన మంగళ చరణ. ఆయన తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటాడు. శిత తెల్లని, కమల తామర పువ్వు మీద ఆసనంగా చేసు కూర్చునేవాడు. సృష్టి కారణ, ఈ చరాచర జగత్తునంతటినీ పుట్టించడానికి మూల కారణుడు ఆయన. అటువంటి వాణ్ణి సకల లోక సౌభాగ్య నిధాన, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శుభము అనే దానిని ప్రసాదించే నిధి. ఆయన అనుగ్రహం ఉంటే మనం శుభం పొందుతాం. ఆయన అనుగ్రహం లేకపోతే మాట వరసకు కూడా మానవుడు సుఖంగా ఉండలేడు. అటువంటి ఓ బ్రహ్మదేవ, భాగ్యమును నియమించేవాడా, పాహి రక్షించు. భావాతీతుడు, పైగా అంత తేలికగా మన హృదయములో ఉన్న భావములకు దొరకడు, మన పాండిత్యానికి చిక్కడు ఆయన. ఆయన అనుగ్రహిస్తే దర్శనమివ్వవలసిందే కానీ పండితుల పాండిత్యాలకో మన తపస్సులకో దొరకడు. మరి ఎందుకు ప్రత్యక్షమవుతాడు? ఆయనకు అభిమానం కలిగింది. పోన్లే వీడేదో జపం చేస్తున్నాడు, ఆ కాస్త జపమునకే ఈతడిని అనుగ్రహించాలి అని సంకల్పించి అనుగ్రహిస్తున్నాడు. లేకపోతే ఈ సామాన్య జీవి తన తపశ్శక్తితో ఉపాసనతో ఆయనని పొందలేడు. అటువంటి బ్రహ్మని దేవతలు ఋషులు ముక్తకంఠంతో స్తుతిస్తూ ఉండగా పరమ సౌందర్యవతి, జగత్తుని పవిత్రం చేసే తల్లి విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టినటువంటి ఆవిడ గంగామాత ఆ సభలోకి వచ్చింది. ఆ సమయానికి బ్రహ్మలోకంలో ఓ పెద్ద గాలి విసిరాడు వాయుదేవుడు. అది కూడా విష్ణు ప్రేరణ వల్ల. లేకపోతే బ్రహ్మలోకంలో పెద్ద పెద్ద గాలులు వేచవు కదా. ఆ గాలి విష్ణు ప్రేరణతో అలా వీచాడు. దానివల్ల ఏమైంది, గంగ యొక్క చీర టక్కన పైకి లేచింది, ఆమె ఊరువులు తొడలు కనబడ్డాయి. ఆ సమయంలో, ఇలాంటి సమయంలో చూడకూడదు గనక దేవతలు ఋషులు కళ్ళు మూసుకున్నారు. అందులో గంగాదేవి పరమ పవిత్రమాత, జగన్మాత, మంగళస్వరూపిణి ఆవిడ. అందుకని ఆ సమయంలో నగ్నంగా ఉన్న శరీరం చూడకూడదు గనక కళ్ళు మూసుకున్నారు. ఒక్క మహావిషుడు అంత తపస్సు చేసిన వాడైనా, పూర్వజన్మ కర్మయోగం వల్ల భూలోకంలో కొన్ని దోషములు చేయటం వల్ల గాఢమైన కామంతో ప్రేమతో ఆమె శరీరాన్ని చూశాడు. దానితో బ్రహ్మకు ఆగ్రహం కలిగింది. ఇది పవిత్రమైన వేద సభ, బ్రహ్మసభ. ఈ సభలో కామవికారం ఉండకూడదు. ఇక్కడ కూడా స్త్రీకి వస్త్రం తొలగిపోతే కామంతో చూసే దౌర్భాగ్యుడు ఒకడు తయారయ్యాడనమాట. ఇదేదో భూలోక ప్రభావం అనుకున్నాను. నా లోకానికి కూడా ఈ కలిపురుషుడి యొక్క లక్షణం వ్యాపించిందా? నిన్ను క్షమిస్తే రేపటి నుంచి అంతా ఇక్కడ ప్రత్యక్ష కాముకులు అయిపోతారు, అందువల్ల నిన్ను క్షమించకూడదు, పో భూలోకంలో మానవుడి వై పుట్టి సుఖదుఃఖాలతో కురుంగిపో అన్నాడు. వెంటనే ఈ మహావిషుడు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు ప్రభు, ఏం బలహీనతో నన్ను పట్టుకున్నది, మహాపవిత్రమైన బ్రహ్మసభలో వేదసభలో ఇలాంటి పని చెయ్యకూడదని తెలిసినా చేశాను, అనుగ్రహించమంటే ఆయన జాలిబడి, నాయన ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇది భగవంతుడైన హరి సంకల్పం. భూలోకంలో కొంతకాలంలో కలి ప్రవేశిస్తున్నాడు, అధర్మం పెరుగుతోంది, అధర్మ నాశనానికి నువ్వు కూడా సాయపడాలి. అందుకనే మహాత్ముడైనటువంటి,
రేపటి నుంచి మధ్యలో పెట్టద్ది, ఉపన్యాసం ప్రారంభమైన తర్వాత అస్సలు ఇంకా ప్రారంభంలో పెట్టండి, లేదా ఆఖరి పెట్టండి.
గోవింద,
నాకు చిన్న బలహీనత ఏంటంటే, అలా చీమ పక్క నుంచి వెళ్ళిన ఆ అద్భుతమైనటువంటి ట్రాక్ దెబ్బతింటుంది. ఒక కాసేపు మేము ఏమైపోతాం అంటే, ఇప్పుడు మీరు ఎదురుగుండా నాకు కనపడరు, మేము వేరే లోకానికి వెళ్ళిపోతాం. అందువల్ల అంతకంటే లేదు, తప్పక రేపటి నుంచి ఇంకెవ్వరూ మధ్యలో రాకుండా ఉంటే మంచిది. ఆ వచ్చేవాళ్ళు కూడా ఎందుకో ఒకసార్లు ఆలస్యంగా రావడం ఒక తప్పు అయితే, వచ్చిన తర్వాత కెమెరా పక్క నుంచి అటు నుంచి 100 సార్లు అటు ఇటు కదులుతూ ఉంటే ఓ రకమైన చికాకు వస్తుంది. మీరు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు రానివ్వకుండా అక్కడ అడ్డంగా కూర్చోండి, ఆ వెనక కూర్చుంటారు నష్టమేం లేదు, లేదా మానేస్తారు బాగా వెనకాతలు కూర్చోమనండి. ఇంకొకసారి గోవింద నామస్మరణ చేయండి. నాయన, దుష్ట శిక్షణకి, కలిపురుషుణ్ణి నాశనం చేయడానికి ఇది హరి సంకల్పం, అందుకే నేను నిన్ను తొందరపడి శపించాను, నీకు కూడా అందుకే కామం కలిగింది. నువ్వు భూలోకంలో ప్రతీప మహారాజు గారికి, పరమ పవిత్రమైన చంద్రవంశ సంజాతుడికి కొడుగ్గా పుడతావు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తావు, ఈ గంగ నీకు కొంతకాలం భార్య అవుతుంది, ఆవిడ వల్ల మహానుభావులైన కుమారుల్ని కంటావు, తద్వారా ధర్మ సంస్థాపనకు ఉపయోగపడతావు. నీకు కొడుకు పుట్టిన కొంతకాలం తర్వాత శరీరం విడిచిపెట్టేటటువంటి శుభముహూర్తం వస్తుంది, శరీరం విడిచిపెట్టేటప్పుడు నన్ను తలుచుకుంటావు, తిరిగి బ్రహ్మలోకానికి వచ్చేస్తావు, నీ శరీర త్యాగంతో నీ లోకానికి నువ్వు తిరిగి వస్తావు, నీ వల్ల ధర్మ సంస్థాపన జరుగుతుందని దీవించాడు. అదిగో ఆ మహాభీషుడే ప్రతీప మహారాజు గారికి, ఈ చంద్రవంశ సంజాతుడికి, కురుమ వంశంలో పుట్టినటువంటి ఆయనకి రెండవ కొడుకుగా పుట్టాడు, దేవాపి శంతనుడు బాహ్లికుడు. ఆ సమయంలో గంగాదేవి కూడా బ్రహ్మకి నమస్కరించి, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు గనక, పైగా ఆయన ఏమన్నాడు, శంతనుడికి ఈ గంగే భార్య అవుతుందన్నాడు కదా, అందుకని కొంత అపచారం నా వల్ల కూడా జరిగిందనుకుని భూలోకానికి దిగొచ్చింది. ఆవిడ దిగొస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో ఏమైపోయింది, 8 మంది మహాపురుషులు ఏడుపు మొహంతో ఆవిడికి దర్శనమిచ్చారు, ఈవిడికి నమస్కరించారు. వెంటనే ఈవిడ అన్నది, నాయనలారా మీరెవరో నాకు తెలుసు, అష్టవసువులు అని పేరుకెక్కిన వాళ్ళు మీరు, ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. ఈ ప్రభాసుడు అనే ఆఖరి వాడికి ద్యో అని కూడా పేరు. వీళ్ళు వసువులలో చాలా ముఖ్యులు, వసువులు చాలామంది ఉన్నారు, ఆ వసువులలో వీళ్ళు 8 మంది ఉత్తములు. వీళ్ళందరికీ ఒక రాజు ఉన్నాడండో, ఆయన పేరు ద్రోణుడు, ఆయనే నందుడిగా పుట్టాడు. వసువులందరి యొక్క రాజు పేరు ద్రోణుడు, ఆయన భార్య ధర, ధర యశోదగా ద్రోణుడు నందుడిగా పుట్టారు. ఈ వసువులలో ఒక 8 మంది అష్టదిక్పాలురవలే చాలా గట్టివాళ్ళు. ఆ 8 మంది ఇప్పుడు గంగకు కనబడ్డారనమాట. అందుకని, గంగ మీరు అష్టవసువులు కదా, మీరెందుకు ఇంత విచారంగా ఉన్నారు అనగా వాళ్ళు అన్నారు, అమ్మ మేము చిన్న అపచారం చేశాం, మేము 8 మందిమి భార్యలతో భూలోకంలో ఉన్న క్షేత్రములన్నీ దర్శించాలనుకున్నాం. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఆ సమయంలో వశిష్ఠుడు ఎక్కడికో వెళ్ళాడు. ఆయన ఆశ్రమంలో నందిని అని పేరు కలిగిన ధేను ఉన్నది. ఆ నందిని సురభి యొక్క కూతురు. మేము తొందరపడి ఆ నందిని ధేనువుని చూచి ఇది చాలా బాగున్నది, ఎవరు ఈ ఆవు అని అడిగాం. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది బాలకులు పూర్వం కశ్యప ప్రజాపతికి సురభి అని పేరు కలిగినటువంటి దక్ష ప్రజాపతి కూతురికి ఈ నందిని పుట్టింది, ఇది కామధేను వంటిది, కోరిన కోరికలు తీరుస్తుంది, దీని పాలు తాగినటువంటి వాళ్ళు యావజ్జీవితం నవయౌవనంతో ఉంటారు, మరణం లేకుండా ఉంటారు కలియుగాంతం వరకు, అంత గొప్ప ఆవు. కానీ ఈ ఆవు పాలని వశిష్ఠుడు స్వార్థానికి వాడడు, కేవలం యజ్ఞమునకు వాడతాడు. ఎవరైనా అతిథులు వస్తే వారికి భోజనం పెట్టడానికి సన్మానం చేయడానికి ఆవు పాలు వాడతాడు. వశిష్ఠుడికి ఒక కఠోర నియమం ఉందండోయ్, ఎవరైనా ఆయన ఆశ్రమానికి వచ్చి ఏమండి నాకు మకాం కావాలని అడిగితే ఆశ్రమంలోంచి తాను బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి అందులో మకాం ఇచ్చేవాట. అసలు ఎటువంటి గొప్పవాళ్ళు ఆ రోజుల్లో. మనం మన ఇంటికి ఎవడన్నా వచ్చి ఏమండి మేము ఇంట్లో ఉంటామండి అంటే మన గది ఖాళీ చేసి ఇవ్వగలమా? ఆయన అలా కాదట, ఆశ్రమం ఖాళీ చేసి మీరు ఉండండి అంటట. ఎవరైనా ఇంత అన్నం అడిగితే అసలు అడగకుండానే భోజనం పెడతాడు. ఆహారం అడిగితే నందినీధేను ఆయన అదృష్టవశాత్తు ఉన్నది గనక ఆ నందిని ప్రభావంతో రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టేవాడు. అలా విశ్వామిత్రుడికి భోజనం పెడితేనే విశ్వామిత్రుడు అనవసరంగా తగాదా తెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు అలా తగాదా తెచ్చుకున్నా ఆయన జ్ఞాని గనక బ్రహ్మర్షి అయ్యాడు అనుకోండి. అటువంటి వశిష్ఠుడి ఆవు ఇది, ఈ ఆవుని లోకశ్రేయస్సుకే వాడతాడు అని ఆశ్రమవాసులు చెప్పారు. అప్పుడు ఈ ప్రభాసుడనేవాడు ఆఖరి వాడున్నాడే అతని భార్య అంది, భూలోకంలో ఉసీనర దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఆయన శిబి చక్రవర్తి యొక్క మనుమడు. ఆ శిబి చక్రవర్తి మనువడి కూతురు పేరు జితవతి. ఆ జితవతికి నాకు అనుకోకుండా స్నేహం ఏర్పడింది. ఒకరోజున ఆవిడ అంతఃపురంలో పైన పడుకుని ఉంటే విమానంలో వెడుతూ వెడుతూ నేను ఆమెను పలకరించాను. ఏదో శుభముహూర్తంలో బ్రహ్మ కటాక్షం వల్ల మా ఇద్దరికీ గాఢ స్నేహం ఏర్పడింది. ఆ అమ్మాయికి ఒక భయం పట్టుకుంది, నువ్వేమో దేవతవి, వసువుల జాతికి చెందిన దానివి, నీకు జరామరణాలు ఉండవు, అంటే ముసలితనము ఉండదు మరణము ఉండదు. నేను మానవ స్త్రీని, కొంతకాలం పోయాక ముసలిదాన్ని చచ్చిపోతాను, మనిద్దరికీ శాశ్వతంగా స్నేహం ఉంటే బాగుండును కదా అన్నదట ఆ జితవతి. అప్పటి నుంచి ఈ ప్రభాసుడి భార్య నా స్నేహితురాలైన ఉసీనర దేశాధిపతి కూతురు జితవతి నిత్యం నాలాగా యౌవనంతో మరణం లేకుండా ఉంటే ఎంత బాగుండును, మేమిద్దరం స్నేహితులం అయితే ఎంత బాగుండును అనుకునేది. ఇప్పుడు నందినీదేని ధేనువు యొక్క పాలు తాగిన వాడికి ముసలితనము చావు ఉండదని చెప్పారు ఆశ్రమవాసులు. అందుకని ఆవిడేమంది తన భర్తతో, ఏమండోయ్ నా స్నేహితురాలకి జరామరణాలు లేకుండా చెయ్యాలని నా కోరిక, ఆ కోరిక తీరే సమయం వచ్చింది, ఈ ఆవుని మనం పట్టుకుపోదాం, ఈ ఆవు పాలు ఆ అమ్మాయికి ఇద్దాం, అప్పుడు నా స్నేహితురాలు కూడా జరామరణములు లేకుండా ఉంటుంది అన్నది. భార్య అంటే చాలా ప్రేమ ప్రభాసుడికి. అంటే పూర్వం ఎందుకో కానీ చాలామంది తమ భార్యను చాలా జాగ్రత్తగా ప్రేమించేవారు, చంపేసేవారు కాదు కట్నం కోసం. అందుకని ఆయన ఆ మాత్రం నువ్వు చెబితే చెయ్యనా అని సోదరులను పిలిచి, నా భార్య చెప్పింది ఈ ఆవును పట్టుకుపోదామంటే తక్కిన వాళ్ళంతా సోదర ప్రేమతో అలాగేనన్నారట. అది వశిష్ఠుడి హోమధేనువు. అసలు సహజంగానే దొంగతనం మహాపాపం, అందులో విప్రుల సొమ్ము ఇంకా పాపం, ఆపై అది హోమధేనువు, పైగా సామాన్యుడాయన వశిష్ఠుడు అన్ని ఎరిగుండి కూడా బలవత్తరమైన ఇంద్రియములను అదుపులో పెట్టలేక ఆ కామధేనువుని ఎత్తుకుపోయారు. అలా ఆకాశ మార్గంలో వాళ్ళు ఆ ధేనువుని అపహరించి కొంత దూరం వెళ్ళారో లేదో ఆ సమయానికి వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. హోమధేనువు కోసం చూశాడు, అది కనబడలేదు. ఆయన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టాడు. ఒరే మీరంతా వెనక్కి రండిరా అని తన తపశ్శక్తితో వాళ్ళని మరల్చాడు. ఆ తర్వాత వాళ్ళకేసి చూసి, మూర్ఖులారా, ఎంత నీచుడైనా విప్రుల సొమ్ము అపహరించడు, ఋషుల సొమ్మును అపహరించడం మహాపాపం. అటువంటిది నా హోమధేనువుని ఒకనొకప్పుడు విశ్వామిత్రుడే అపహరించలేకపోయాడే, అటువంటి హోమధేనువుని ఈనాడు మీరు అపహరిస్తారా? దీనికి తగిన శిక్ష అనుభవించండి. ఇది దొంగలైన మానవులు చేయవలసిన పని, కాబట్టి మీరు నీచులైన మానవులుగా పుట్టండి. పుట్టి నానా సుఖాలు దుఃఖాలు రెండింటినీ క్షణక్షణం అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ బ్రతకండని చెప్పించేశాడు. దాంతో వాళ్ళకి అహంకారం దిగిపోయి చేసిన పొరపాటు అర్థమయ్యి, కళ్ళు మూసుకుపోయాయండి, మాకు చెయ్యరాని పని చేశాం, మమ్మల్ని క్షమించండి, మేము మానవులమై జరామరణాలతో బాధపడలేము, ఏముంది మానవలోకంలో నిత్యం దుఃఖమే, ఈ క్షణం సుఖం ఈ క్షణం దుఃఖం. మంచి పాయసం కనబడుతుంది, రుచిగా ఉందని తిన్నామా, ఇక అక్కడి నుంచి ఆయాసం కడుపులో గొడగొడ. ఎదురుగుంట చక్కగా బియ్యం ఉన్నాయనుకుంటే తీర అవి తింటే అవి ప్లాస్టిక్ బియ్యం, అవి తింటే కడుపులో ఏమవుతుందో తెలియదు. ఇలా ఒకటి కాదు, అనుక్షణం ఏదో దుఃఖం, ఆ దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం. ఇలా సుఖ దుఃఖాలతో, మానవమానాలతో, ముసలితనంతో, ఆ ముసలితనంలో రోగాలతో, చివరికి మరణంతో నాశనమైపోయే ఈ మానవ శరీరం మాకొద్దు. దీనికి మర్త్య శరీరం అని పేరు. మృత్యువు కలిగిన వాళ్ళం గనక మనల్ని మర్త్యులు అన్నారు, గుర్తుపెట్టుకోండి. మనకి మానవులని మర్త్యులని ఎందుకు పేరు వచ్చిందంటే, మనకి మృత్యుహు అస్తి ఇది మర్త్యః, మృత్యువు కలిగిన వాడు గనక మర్త్యుడు. ఈ శరీరం మేము తట్టుకోలేము, మమ్మల్ని అనుగ్రహించమనగానే ఆయన జాలిబడి, నాయనలారా మీ 8 మంది తప్పు లేదు ఇందులో, మొదటి 7 తమ్ముడి మాట విన్నారు కాబట్టి తమ్ముడిదే తప్పు, కాబట్టి మీరంతా మానవులుగా పుట్టగానే వెంటనే చచ్చిపోండి, మీ అందరూ గంగానదిని ప్రార్థించండి. ఆ గంగ మహావిషుడనేవాడు శంతనుడిగా పుట్టబోతున్నాడు, అతనికి భార్య అవుతుంది, ఆవిడ గర్భంలో పుట్టగానే ఆవిడ్ని మిమ్మల్ని గంగాజలంలో వెయ్యమనండి, గంగలో పడ్డంతో మీ శరీరం విడిచిపెట్టి తిరిగి మీ లోకానికి వెళ్ళిపోతారు, మీకు శాప విముక్తి అయిపోతుంది. కానీ ఆఖరి వాడు ఉన్నాడే, పెళ్ళాం మాట విని ఈ విధమైన అపచారం చేశాడు, ఇతడు ఎక్కువ కాలం భూలోకంలో సుఖదుఖాలు అనుభవిస్తాడు. పెళ్లి లేక, పెటాకులు లేక, ఎంత ధర్మాత్ముడైనా నీచుల దగ్గర కొలువు చేస్తూ వాళ్ల చేత అవమానాలు ఎదుర్కొంటూ చివరికి యుద్ధరంగంలో దుర్మరణం పాలవుతాడు. చివరిలో ధర్మశాస్త్రాన్ని లోకానికి అందిస్తాడు. అదే శాంతిపర్వంలో విష్ణు సహస్రనామము అనేక ధర్మాలు ఇవ్వడం అన్నమాట. తద్వారా ధర్మబద్ధ జీవితం చివరిలో గడిపి ఈ పుణ్యాత్ముడు తిరిగి వసులోకానికి గడతాడు. ఎంత ధర్మాత్ముడైనా నీచులైన కొంతమంది చేత చివాట్లు తింటాడు. మహాపరాక్రమవంతుడు జ్ఞాని అవుతాడు, ప్రపంచానికి ఆదర్శం అవుతాడు, చేసిన పొరపాటుకేమో శిక్ష అనుభవిస్తాడు. స్వతసిద్ధమైన ధర్మం ఒకటి ఉన్నది గనక ధర్మాత్ముడు అవుతాడు. మానవులకి ఎప్పటికీ తరగనటువంటి గొప్ప నిధిని అందిస్తాడు. మానవులకు ఎప్పటికీ తరగని నిధి విష్ణు సహస్రనామం. అందుకని వశిష్ఠుడు అలా దీవించి ఈతడు మాత్రం 180 సంవత్సరముల పైకాలం భూలోకంలో ఉంటాడు, సుప్రసిద్ధి పొందుతాడని వరమిచ్చాట. అప్పుడు వసువులంతా దీనముఖంతో సరేనని వశిష్ఠుడికి నమస్కరించి ఆవును అక్కడ వదిలి గంగానది దర్శనానికి వస్తున్నారన్నమాట. ఇంతలో గంగ వాళ్ళని పలకరించింది, అందుకని వీళ్ళు ఈ కథంతా చెప్పి, అమ్మ మా అదృష్టం నువ్వే దర్శనమిచ్చావు, ఇదిగో మాలో ఈ ఆఖరి వాడు ఒక్కడే దీర్ఘాయువై ఉంటాడు, మిగతా వాళ్ళందరం కూడా తొందరగా చచ్చిపోయి తిరిగి వసూలం అవ్వాలి, మా మాట విను, మమ్మల్ని అనుగ్రహించు, శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకో, మమ్మల్ని పుట్టి పుట్టగానే తీసుకెళ్లి గంగలో పారవేయి, శాప విముక్తి కలిగించు, ఈ ఆఖరి వాడిని రక్షించంటే ఆవిడేమంది, మీరంతా నా కొడుకులుగా పుట్టాక నాకు కూడా వ్యామోహం ఉంటుంది, నేనెంత గంగనైనా స్త్రీ రూపం ధరించి పిల్లవాళ్ళని కన్నాక మాతృప్రేమ ఉంటుంది, తల్లిని మిమ్మల్ని తీసుకెళ్లి గంగలో పారవేసి మీరు చచ్చిన తర్వాత మీకు మోక్షం రావచ్చుగాక, కానీ ఆ చావుని నేను ఎలా చూడను, మీకు శరీరం విడవగానే వసురూపం వస్తుంది, కానీ నాకు పసిపాపల్ని చంపానని బాధ కలుగుతుంది, పిల్లల్ని చంపుకున్నానని బాధ కలుగుతుంది కదా, మరి నాకు మాత్రం ఒక గట్టి కొడుకు ఉండొద్దా అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నీకు ఆ బెంగక్కర్ లేకుండా మేము 8 మంది మీ కలిసి ఒక్కడిలో చేరతాం, ఎలాగో చెప్పనా, తురీయార్థం ప్రదాస్యామః వీర్యస్యైకైక వీర్యస్య ఏకైక సో వయం తేన వీర్యేణ పుత్రస్తే భవితాతస్య చెప్సితః. అమ్మా, మా 7 నువ్వు గంగలో వేసి చంపేయి, మేము చచ్చాక మాలో ఒక్కొక్క అంశ అంటే ఒక భాగపు శక్తిని, మాలో 4 భాగాలుగా దివ్యశక్తిని భగవంతుడు నింపాడు, ఆ 4 భాగాల శక్తిలో 3 భాగాలు మేము మాతో పట్టుకుపోతాం, 4వ వంతు దివ్యశక్తిని ఆఖరి వాడైన ఈ ప్రభాసుడిలో ఉంచుతాం, అంటే వాడు ఉండడానికి ఒకడైనా వాడిలో మా 7 యొక్క దివ్యశక్తులు 7 వంతుల మహామహిమ వాడిలో ఉంటుంది, ఈ విధంగా మేము 8 మంది నీ దగ్గర ఉన్నట్టే, ఈతడు మా 7 శక్తులు కూడా పొంది పరాక్రమవంతుడై ధర్మాత్ముడై నీకు పుత్రులు లేని కొరత తీరుస్తాడు, నీకు మహాకీర్తి తెచ్చిపెడతాడు, గంగానది ఉన్నంతకాలం గాంగేయుడని పిలువబడి నీ పేరు నిలబెడతాడు, గాంగేయుడనే పేరు భూమండలంలో ఈ భూమి మీద కొండలు గొట్టలు నదులు ఉన్నంతకాలం ఉంటుంది, గంగాపుత్రుడి కీర్తిని ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా ఎవ్వరూ మాయజెయ్యలేరు, దాన్ని పాడు చెయ్యలేరు, తద్వారా నువ్వు కూడా ఘనత వహిస్తావు అని వరమిచ్చారు. ఆవిడ తథాస్తు అన్నది. తర్వాత వసువులు తమ దారిని తమ అమ్మయ్య గంగానదిని ఒప్పించామని వెళ్ళిపోయారు. గంగానది కూడా భూలోకానికి వచ్చింది. ఆవిడ తొందరపాటులో శంతనుడెవరో అర్థం కాక గంగానదీ తీరంలో తిరుగుతోందిట. ఆ సమయంలో ఈ ప్రతీప చక్రవర్తి, అప్పటికే ఆయనకి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని అట్టే పెట్టి తన భార్యలతో పాటుగా తపస్సు చేసుకోవడానికి గంగానది దగ్గరకు వచ్చాడు ఆయన. గంగానదీ తీరంలో ఒకనాడు ధ్యానంలో ఉండగా గంగానది వచ్చి ఒక స్త్రీ రూపం ధరించి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. తొడ మీద కూర్చుని, నీవు మహాకారణజన్ముల్లో ఉన్నావు, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అన్నది. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు పెళ్లి చేసుకోవలసింది నన్ను కాదు, నిజంగా నీకు పెళ్లి చేసుకోవాలని కోరికుంటే కుడి తొడ మీద కూర్చోవు, కుడి తొడ మీద పిల్లలు మాత్రమే కూర్చోవాలి, ఎడమ తొడ మీద భార్య కూర్చోవాలి. నువ్వేం చేసావు, కొడుకో కూతురో కోడలో కూర్చోవలసిన కుడి తొడ మీద కూర్చున్నావు, కాబట్టి నిన్ను నేను కోడలిగా చేసుకుంటాను. నా కొడుకుల్లో రెండో కొడుకు ఒకడున్నాడు, వాడు మహావీరుడు కారణజన్ముడు, అతడు నిన్ను వరిస్తాడు, అతన్ని పెళ్లి చేసుకో, నా వంశాన్ని నిలబెట్టన్నాడు. ఆమె తథాస్తుని వెళ్ళిపోయింది. ఈ రాజుగారి ఇంటికి వచ్చి శంతనుణ్ణి పిలిచి, శంతన, గంగానదీ తీరంలో నువ్వు ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు ఒక సుందరి కనపడుతుంది, ఆమె కనపడగానే నీకు ఆ రూపం ఆకర్షణ కలిగిస్తుంది, ఆమె కులగోత్రాలు అడక్కు, ఆమె ఏం చెబితే అది చెయ్యి, ఆవిడ నువ్వు పెళ్లి చేసుకో, ఇది నా ఆజ్ఞ అన్నాడు. తథాస్తు అన్నాడు శంతనుడు. తండ్రి అంటే అంత అభిమానం కనుక. ఆ తర్వాత ప్రతీపుడు తన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెద్దవాడు దేవాపి, నాకు రాజ్యం వద్దు, చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో ఉన్నాను, హాయిగా తపస్సుకు పోతాను, ఈ రెండో వాడిని శంతనుండి రాజుని చెయ్యండి అని ఆయన అడవికి వెళ్ళిపోయాడు. అందువల్ల ఏమైంది, దేవాపి, శంతనుడు, బాహిలికుడు అనే ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఒక ఆయన తపస్సుకు వెళ్ళిపోవడం వల్ల రెండో వాడు శంతనుడు రాజయ్యాడు. బాహిలికుడు పక్కన అతనికి సహాయంగా యువరాజుగా ఉండేవాడు. ఈ శంతన మహారాజు గారు ఒకనాడు వేటకెళ్ళాడు. ఆ గంగానదీ తీరంలో పరమసుందరీమణి అయిన ఎర్రని బంగారపు రంగులో ఉన్నటువంటి గంగను చూచాడు. ఆ సౌందర్యాన్ని చూచి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆమెను ప్రేమించాడు. నువ్వెవరివి ఏమిటి అని అడగను, నువ్వు నా భార్య అవ్వాలంటే, ఆవిడేమందో తెలిసినా, నేను నీకు భార్య అవ్వాలంటే నాకు కొన్ని నియమాలున్నాయి. ఎత్తు కుర్యామహం రాజన్ శుభం వా అశుభం, ఎత్తు కుర్యామహం రాజన్ శుభం వా శుభం, న తద్వారయితవ్యాస్మి న వక్తవ్యా తథా ప్రియం. రాజా, నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి నేను అంగీకరించాలంటే నా నియమాన్ని నువ్వు పాలించాలి. నేను ఎప్పుడైనా మంచి కానీ చెడ్డ కానీ ఏదన్నా పని చేస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు, ఇదెందుకు చేసావు అని అడగకూడదు. నువ్వు నన్ను నివారించకుండా ఉన్నంతకాలం, నేను చేసే పనిలో వేలు పెట్టకుండా ఉన్నంతకాలం నేను నీకు భార్యగా ఉంటాను. నేను చేసే పని లేక నేను మాట్లాడే మాట నీకు ప్రియమవ్వచ్చు లేదా అప్రియమవ్వచ్చు, అయినా సరే నువ్వు కిక్కురుమండడానికి వీల్లేదు. వారితా విప్రియంచోక్తా త్యజేయం త్వామ సంశయం అన్నది ఆవిడ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేనేదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు వద్దన్నావా, ఆ క్షణమే నిన్ను విడిచి నా దారి నేను వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ విడాకులు చెప్పడాలు ఉండవు, నిన్ను విడిచి వెళ్ళిపోవడమే. నేను చేసే పనిలో నువ్వు అడ్డం కొట్టావంటే, వేలు పెట్టావంటే, నేను చేసే పని వద్దు అని నివారించావంటే, ఆ క్షణమే మనిద్దరికీ ఇక బంధం తెగిపోయినట్టే. నిన్ను విడిచి వెళ్ళిపోతానగానే, అబ్బే నీలాంటి సుందరీమణి మాటనే కాదంటానా, అజ్ఞానినా నేను, నువ్వు ఏం చెబితే చేస్తాను. మా నాన్నగారు కూడా అలాగే చెప్పారు నాకు, పితృవాక్యం శిరోధార్యం, మా నాన్నగారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తాను, నువ్వు ఏం చెబితే అది వింటాను, నీకు వ్యతిరేకంగా నడుచుకోను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి ఆమెను వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వరసగా గంగానదికి శంతనుడికి ఏడుగురు కొడుకులు పుట్టారు. గంగ ముందు గర్భం ధరించింది. ఒక అందమైన కుర్రాడు పుట్టాడు. ఎంత అందంగా ఉండేటండి వాడు, వసువులు కదా వాళ్ళు. వసు శబ్దమునకు బంగారమని ఒక అర్థం, వసువు అంటే ప్రాణమని ఒక అర్థం. మనలో ఉన్న పంచప్రాణాలకి అధిదేవతల వసువులంటే, అందుకే వసువులు మన శరీరం మొత్తం రక్షించుగాక అని వేదమంత్రాలు చెబుతున్నాయి. మీకు ఎంతో పూర్వం కూడా చెప్పాను, వినత తన కుమారుడు గరుత్మంతుణ్ణి స్వర్గానికి అమృతానికి వెడుతున్నప్పుడు వసవ సర్వతస్తనుం అని దీవించింది, వసువులు నీ శరీరములో ఉన్న పంచప్రాణములను రక్షించుదురుగాక. ప్రాణాలకి అధిష్టాన దేవతలు వాళ్ళు, వాళ్ళేం సామాన్యులు కాదు. మనం ఎప్పుడైనా బహ్ నా ప్రాణం బాగాలేదండి అన్నామంటే వసువుల యొక్క అనుగ్రహం మనకి లేదని అర్థం. వసువుల అనుగ్రహం ఉంటే ఈ ప్రాణం బాగా లేకపోవడం ఉండదు. కాబట్టి బ్రతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలన్నా లేదా సుఖంగా శరీరం విడిచిపెట్టాలన్నా వసువుల అనుగ్రహం ఉండాలి. అందుకే మీకు చెప్పింది ఆ శ్లోకం చదువుకోండి బాబోయ్ అని చెప్పడంలో రహస్యం అదే. అది నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు. మొన్న గరుత్మంతుడి చరిత్రలో గరుత్మంతుని కోసం ఒక అంగన్యాస కరన్యాసముతో కూడినటువంటి ఒక శ్లోకాన్ని వినత చెప్పిందే ఆ శ్లోకం. మన ప్రాణము సుఖంగా వెళ్ళిపోయేలా చేస్తుందట. మృత్యువు ఈ సృష్టిలో ఎవరికైనా తప్పదండి, ఏదో ఒకనాడు చావక తప్పదు. ఈ చచ్చేదేదో సుఖంగా చావాలి. ఓ ఆసుపత్రిలో మంచం మీద తీసుకుని తీసుకుని నానాయాతన పడి చావడం అంటే అది మహాబాధ. అందుకే అటువంటి వాటి కోసం కొన్ని శ్లోకాలని వేదవ్యాసుల వారు శంకరాచార్యులు వంటి వారు అందించారు. అందులో ఈ శ్లోకం ఎంత గొప్పదంటే ఆ శ్లోకం చేసిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఎవరి చేత చాకిరీ చేయించుకోకుండా ఆసుపత్రి పాలు కాకుండా వెళ్ళిపోయారు. నేను చూశాను, అందుకు చెబుతున్నాను. నేను ఇవాళ ఏం చెబుతున్నా ఇవన్నీ శాస్త్ర ప్రమాణంతో చెబుతున్నవి, ఎంతోమంది భక్తులను చూసి చెబుతున్నమాట. 95 ఏళ్ల వయస్సులో ఆఖరిసారిగా పాయసం వండించుకుని తిని వెళ్ళిపోయిన ఒక ఆవిడ ఎరుగుతుంది. నేను నాకు శిష్యురాలు ఉండేది ఏలూరులో నరసింహరావుపేటలో. ఈ శ్లోకం ఒక చివరిలో చచ్చిపోయే ముందు ఒక 5 ఏళ్ల ముందు ఇచ్చాను ఆవిడకి. అసలు ఒకసారి ముందు సావు వస్తే చెవిలో ఓం నమో నారాయణ అంటే ఆ తర్వాత ఆ మంత్రం వల్ల 10 ఏళ్ళు బతికింది ఆవిడ. ఇప్పటికి కూడా మీరు ఏలూరులో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది నిజమో కదా అడగచ్చు. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆవిడ రోజు ఈ శ్లోకం చదువుకుంది, సుఖంగా వెళ్ళిపోయింది. ఎవరి చేత చేయించుకోలేదట. ఆవిడ చచ్చిపోవడానికి ఒక అరగంట ముందు జీడిపప్పు పాయసం ఆవు పాలతో చిక్కగా చేయించుకుని శుభ్రంగా తిని మరీ కూర్చుని చచ్చిపోయింది. ఎంత సుఖం అది! ఏ ఆయాసం లేకుండా పాయసం తిని చచ్చిపోయి యోగం. షుగర్ పేషెంట్లు పాయసం తినకపోతే పోయిన దద్దోజనం తినిపోండి, ఏం పర్వాలా. ఇప్పుడు కాదు, ఏ 90 ఏళ్ళు ఆవిడలాగా వచ్చాక ఇప్పుడు వెళ్ళిపోతే నా శ్రోతలకు ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు కూడా సుఖంగా శరీరాన్ని వార్ధక్యంలో విడిచిపెట్టాలి. అలా సుఖమైన వరణమునిచ్చే మహానుభావులు ఈ వసువులు అన్నమాట. అటువంటి వసువు సువర్ణస్వరూపుడు అతన్ని చూడగానే గంగ 2 చేతులతో ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి అని అడగడానికేమో శంతనుడికి ధైర్యం చాలలేదు. ఆవిడ ఏం చేసినా కాదంటే వెళ్ళిపోతుందేమో అందుకని కిక్కురు మరకుండా కూడా వెళ్ళి చూశాడు. తీసుకెళ్లి గంగలో పారేసింది. పాపం గజగజలు ఆడిపోయాడు ఆయన. ఆయనకి దేవరహస్యాలు అప్పటికి తెలియవు కదా. అందుకని అయ్యో బంగారం లాంటి కొడుకుని ఈ సుందరీమణి అంత కర్కశంగా ఎలా పారవేసింది గంగలో, అసలు తల్లేనా అనుకున్నట్ట. అయినా ఆమె శరీరం మీద వ్యామోహంతో కిక్కును మనకుండా ఊరుకున్నాడు. ఇలా వరసగా 7 పిల్లలు పుట్టి పుట్టడంతో పట్టికెళ్ళి గంగలో వేసేస్తుంటే ఒక్కొక్క పిల్లాడు గంగలో పడి చచ్చిపోతున్నప్పుడల్లా ఆయన పడ్డట్ట బాధ మహాబాధ పడిపోయాడు, గజగజలాడిపోయాడు అనమాట. అందులో కొడుకులు కూడా అంత అందంగా ఉన్నారండి. కాస్త నాలాగా అందంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి గంగలో పారేస్తే ఏమైపోతారు ఎవరైనా. ఇక 8వ సారి కొడుకు పుట్టాడు. ఈసారి కొడుకుని కూడా యథాప్రకారంగా గంగలో పారేయడానికి పట్టుకుపోతుంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఆగు రాక్షసి అన్నట్ట. అప్పటిదాకా ఎంతో ప్రేమతో హా ప్రేయసి ఊర్వశి అన్నవాడు ఇప్పుడు ప్రేయసి ఊర్వశి పోయి రాక్షసి అన్నాడు. ఎవరైనా కన్నపిల్లల్ని ఇంత దుర్మరణం పాలు చేస్తారా, నీవు ఎంత క్రూరురాలివి, ఆఖరికి అప్పుడే పుట్టిన బిడ్డల్ని తినేటటువంటి పులులు కూడా 1-2 పిల్లల్ని తింటాయి తప్ప తక్కిన పిల్లల్ని తినవు. పులులు ఎటువంటివో తెలిసినా పులికి ఒకేసారి 10వ 12వ పిల్లలు పుడతాయట. పుట్టగానే దానికి ఆకలి ఎక్కువైపోయి కళ్ళు సరిగ్గా కనిపించక ఆకలితో కొన్ని పిల్లల్ని తినేస్తుందండోయ్. అందుకే పులి పొట్టి పిల్లలు పుట్టగానే సర్కస్లో వాటిలో ఏం చేస్తారంటే పిల్లల్ని దూరం చేసేస్తారు. ఆకలి తట్టుకోలేక తన పిల్లల్ని తానే తింటుంది పులి. అలాగే మళ్ళీ తన గుడ్లు తానే తింటుంది పాము. పాముకు కూడా ఒకేసారి 50-100 గుడ్లు పుట్టేస్తాయకంగా. అందులో 3 వంతులు గుడ్లు తినేస్తుందిట అది. అవి కూడా బ్రతికితే ఈ భూమి అంతా పాములు అయిపోయి మనం ఉండం. అందుకని భగవంతుడు అలా పెట్టాడు. కానీ అవి కూడా కళ్ళు తెరిచాక ఓపికొచ్చాక మాత్రం తమ గుడ్లను తినవసమా? అటువంటిది నువ్వు 7 కొడుకుల్ని చంపి 8వ కొడుకును కూడా చంపడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు ఎటువంటి క్రూరురాలివి, పులి కంటే వ్యాళి కంటే పాపాత్మురాలివి. ఆగు, ఈ కుమారుణ్ణి గంగలో పార వెయ్యనివ్వను, ఇతన్ని చావనివ్వను అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, మహారాజా మన ఒప్పందం ప్రకారంగా ఇక నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరిని అనుకున్నావు? నువ్వు అనుకున్నట్టుగా సామాన్య స్త్రీని కాదు, సాక్షాత్తు గంగని నేను, వీళ్ళు వసువులు అని జరిగిన కథంతా చెప్పి వీళ్ళకి విముక్తి కలిగించడానికి ఆ పనిచేశాను. ఈ 8వ వాడు చిరకాలం భూమి మీద ఉండాలి, అందుకే నువ్వు నన్ను వారించావు. మన ఒప్పందం కూడా తీరిపోయింది. ఈ పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులిచ్చి నీకు అప్పగిస్తాను అనగానే, అర్రెర్రెరే ఇదే రహస్యం, ఇది తెలియక నేను ఎంత పొరపాటు చేశాను అని బెంగపెట్టుకున్నాడు. గంగ వెళ్ళిపోతూ అంటే ఆయన మనస్సు గిజగిజలాడింది, పరమ దుఃఖం పొందాడు. అయితేనే ఒప్పందం ఒప్పందమే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక్క కొడుకైనా దక్కాడు, వీడిని పెంచి పెద్ద చేసిస్తే వాణ్ణి చూసుకునైనా జీవితం గడపచ్చు అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత పిల్లవాడిని తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కొంతకాలం పాటు శంతనుడు నిజం చెప్పాలంటే ప్రాణం ప్రాణంలో లేకుండా పిచ్చివాడిలో గడిపేట. ఆపద కాదే ప్రియురాలి బాసినయ్యాడన్నంటాడు పోతన గారు భాగవత నవమస్కంధంలో. ప్రియురాలు దూరం అయితే ఎంత గొప్పవాడైనా ఆపదని పొందుతాట, అంత దుఃఖం పొందుతాడు. ఇష్టురాలైన భార్య దూరం అయితే ఇంకా ఆ భర్త పొందేటటువంటి బాధ అంతా ఇంత కాదు. ఒకనాడు ఆయన గంగానదీ తీరానికి వేటకి వెళ్ళాడు. గంగ సన్నగా ప్రవహిస్తోంది. అంతకు పూర్వం దబ్బ 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 పెద్ద పెద్ద కెరటాలతో ప్రవహించే గంగానది ఇంత సన్నగా ప్రవహిస్తోంది ఏమిటి? బహుశా నా వియోగంతో భర్త దూరం అయ్యాడనే బెంగతో చిక్కిపోయిందా అనుకున్నట్టు ఆయన. ఎందుకు ఇది ఇలా సన్నగా వస్తోంది అని ఆ సన్నగా రావడానికి గల కారణాన్ని ఎగువకు వెళ్ళి చూశాడు. ఎందుకంటే దిగువకు నీరు రావాలంటే ఆ ఎగువనేదో ఉండాలి కనుక. ఆ పైన ఒక బంగారు వన్నె కలిగిన ఒక కుర్రవాడు, ఒక 16-17 ఏళ్ల వయస్సు కలిగిన వాడు, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు, ఆజానుబాహుడు, మంచి విల్లు చేత్తో పుచ్చుకుని ఆ వింటికి బాణాలు ఎక్కువ పెట్టి గంగానదికి అడ్డంగా ఓ డ్యామ్ కడుతున్నట్ట బాణములతో. బాణములతో గంగకు అడ్డంగా ఆనకట్ట కట్టడం వల్ల ఆ బాణముల సందులోంచి సన్నగా ప్రవహిస్తోంది గంగ. అవతల వైపేమో గంగ పొంగిపోతోంది. వీడవడండి, ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా గంగానదికి అంత తేలికగా ఈ బాణములతో ఆనకట్ట కట్టలేమే. పెద్ద పెద్ద బండరాళ్లతో కట్టేవారు ఆనకట్టలు అంటే ఆ రోజుల్లో. ఎటువంటి స్తంభాలు, కొండ స్తంభాలు పట్టుకొచ్చి ఆనకట్టలు కట్టారు ఆ రోజుల్లో. అటువంటి కొండ స్తంభాలను కూడా అప్పుడప్పుడు గంగ తరిమేయగలదు, తోసవతల పారేయగలదు. అటువంటిది కేవలం బాణాలతో ఆనకట్ట కడుతున్నాడు అని అతన్ని చూచి ఒక్క క్షణకాలం సేపు అలా ఉండిపోయట్టు ఆయన. ఆ రూపం ఆకర్షించిందనమాట. వాని విశాల నేత్రములు వాని శరీర విలాసములు, వాడి విశాలమైన నేత్రాలు, వాని శరీర సౌందర్యం, వాని శరీరపు రంగు ఇవన్నీ చూచి ఏదో తెలియని ప్రేమతో ఉండిపోయాడు. ఆ కుర్రవాడు కూడా ఈ రాజుగారిని చూడగానే ఏదో తెలియని అభిమానం అతనికి కలిగింది. ఇద్దరూ ఒక్క క్షణకాలం ఒకళ్ళను చూసి ఒకళ్ళు అలా ఉండిపోయారట. ఇదే కర్మబంధం అంటారు. తెలిసి తెలియకే తండ్రి కొడుకు చోట చేరితే ఒకరి మీద ఒకరికి పరిచయం లేకపోయినా ప్రేమ కలుగుతుంది. ఒక కొడుకు ఎక్కడో పెరిగాడు, తండ్రికి వాడెవడో తెలియదు, ఈ కొడుక్కి వాడే తండ్రిని తెలియదు, అయినా దగ్గరికి చేరితే మనస్సు చెబుతుందిట ఏదో బంధం ఉందని. ఆ బంధం వల్ల ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. అందుకనే కదా జననాంతర సౌహృద అని అంటాడు. భావస్థిరాణి జననాంతర సౌహృద అని కాళిదాసు గారు అద్భుతంగా రాశాడు. పూర్వజన్మ సంస్కారాలు హృదయంలో ఉండి అలా నిలబడిపోతాయి. అందుకే ఒక్కొక్క వ్యక్తిని పూర్వజన్మ బంధం వల్ల ప్రేమగా చూస్తాం. అంటే పూర్వజన్మలో ఇవాళ మనం ప్రేమిస్తున్న వ్యక్తితో మనకేదో సంబంధం ఉంది. అందుకే ఒక్కొక్క వ్యక్తిని చూడగానే రాబాబు అని ప్రేమగా మాట్లాడి, ఒక్కొక్కళ్ళని చూడగానే గౌరవించి, ఒక్కొక్కళ్ళని చూడగానే ఏదైనా పెట్టాలి అనుకుంటాం. ఈ ప్రేమ లేకుండా పూర్వజన్మలో వైరం ఉందనుకోండి, ఏ దుర్యోధన దుశ్శాసనులు లాంటి వాళ్ళు పాండవులో మళ్లీ పుట్టారనుకుంటే అప్పుడేమవుతుందనమాట, ఆ పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళని చూడగానే చికాకు వస్తుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఎందుకు వచ్చావు అవతల పో అని విసుక్కుంటాం. ఒక్కొక్క వ్యక్తిని ప్రేమతో ఆహ్వానిస్తాం. ఈ ఆహ్వానించడానికి, ఈ విసుక్కోవడానికి అన్నింటికీ కూడా మూల కారణం పూర్వజన్మ కర్మబంధం. ఇంతలో గంగ అక్కడ ప్రత్యక్షమయ్యింది. మహారాజా అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు, ఈ కుర్రవాడు నీ పుత్రుడే గాంగేయుడు. వశిష్ఠ మహర్షి ద్వారా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిశాస్త్రం వంటివన్నీ నేర్చుకున్నాడు. బుద్ధికి సంబంధించినవన్నీ వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి శరీర సంబంధ విద్యలు నేర్చుకున్నాడు. ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఖడ్గచాలనం, కుంతలం అంటే ఈటె విసరడం, పరశు విసరడం, ఈ యుద్ధ విద్యలన్నీ పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానాన్ని పొందాడు. ఈతడు ఇటు బుద్ధిమంతుడు, ఇటు బలవంతుడు, మహావీరుడు ఇతడు. నేను చెప్పినట్టుగా ఈ కుర్రవాణ్ణి ఘనుణ్ణి చేసి నీకు అప్పగిస్తున్నాను, వీణ్ణి రాజుని చేసి నువ్వు సంతోషించనగానే గంగకి ధన్యవాదాలు చెప్పి కుమారుణ్ణి కౌగిలించుకుని ఆ కుమారుడు చూడగానే ఆయనకి వెర్రెక్కింది. నిజంగానే ఇటువంటి కొడుకు నా కొడుకైతే బాగుండు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు అతడు తన కుమారుడని తెలియగానే ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి పౌరులకి, మహానుభావులకి అందరికీ రహస్యాన్ని తెలియజేసి యువరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అప్పటి నుంచి కొంతవరకు మనోవ్యథ తీరిపోయింది రాజుగారికి. ఇలా జరిగిన కొంతకాలం తర్వాత తిరిగి ఆయన యమునా నదీ తీరానికి తన మంత్రులు కొంతమందిని, ఆంతరంగికుల్ని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు. గంగా, యమున ఈ రెండూ కూడా హస్తినాపురానికి చాలా దగ్గరవే. అందువల్ల ఆయన యమునా తీరానికి వెళ్ళాడు. ఈసారి అక్కడ ఒక పరమసుందరీమణిని చూచాడు. దాని శరీర సౌరభము దాని విలోల విలోకనంబులు దాని మనోహరాకృతియు దాని సుచిస్మిత వక్త్రకాంతియు దాని విలాసముల్ కడు ముదంబున దూచి మనోజబాణ సంతాన హతాత్ముడై నృపతి దానికి ఇట్లని యన్ ప్రియంబునన్. ఆ శరీరం నుంచి వచ్చే సువాసన పిలిచాడు ఆయనకి. యమునా నదీ తీరంలో పడవ మీద కూర్చుని ఉన్న ఒకనొక స్త్రీ నుంచి అద్భుతమైన పరిమళం వచ్చింది. ఆ పరిమళం పీల్చాడు. ఇదేం విచిత్రం, ఒక మానవ స్త్రీ శరీరం నుంచి, అందున చేపలు పట్టుకునే వంశంలో పుట్టినటువంటి అమ్మాయి దగ్గర నుంచి, పడవ నడుపుకునే అమ్మాయి నుంచి ఏ చెమట వాసనో చేపల పులుసు రావాలి, కానీ ఈ అపూర్వ పరిమళం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. కదులుతున్న అందమైన చేపల్లాంటి ఆ కళ్ళు చూశాడు, మనోహరమైన ఆకారం చూశాడు, శరీరం నుంచి వస్తున్న ధగధగలాడుతున్న కాంతి చూశాడు, వయ్యారంగా పడవని అటూ ఇటూ గడవేసి నడుపుతున్న తీరు చూశాడు. వెంటనే మహారాజు గారి మనస్సులో మన్మధుడు బాణాలు కొట్టేశాడు. వెంటనే ఆయన ఆ పడవెక్కి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి దాటించమని తన మంత్రితో పాటు ఎక్కి దానితో ఇలా అన్నాడు, సుందరి నీవెవరివి, ఈ పడవలు నడిపే వృత్తి ఎందుకు చేపట్టావు, ఇంత పూర్వం నేను ఎప్పుడు నిన్ను చూడలేదే, నా పౌరురాలేనా అని అడిగాట. అప్పుడు ఆవిడంది, మహారాజా ఈ మగవాళ్ళందరికీ అదేమిటో కానీ కాస్త అందంగా ఎవరైనా స్త్రీ కనపడితే దుర్బుద్ధి పుడుతుంది, ఈ దుర్బుద్ధి పుట్టుకలోనే మీ అందరిలో ఉందిలే మగవాళ్లలో అని కొంచెం తెప్పింది. ఎంత తెప్పినా రాజుగారికి అది ముచ్చటగానే ఉందిట. నిజంగానే ఏదో తెలియని ఒక బలహీనత రాజుగారిని ఆవరించింది. ధర్మాత్ముడే అయినా కారణజన్ముడు కాబట్టి ఆ శరీరాకృతి ఆకర్షించడం వల్ల ఆవిడ తెప్పుతున్నా పట్టించుకోలేదట. మనసే చలించునే మాయదారి మగాళ్ళకి అంటాడు ఆరుద్ర. ఆరుద్ర గారు భీష్మ అనే సినిమాలో చాలా అందమైన పాటలు రాశాడు. భారతం బాగా చదువుకున్న వాళ్ళు కదండి వాళ్ళు. అందుకనైనా ఎవరో మారాజు ఎదుట నిలిచాడు మనసే చలించునే మాయదారి మగాళ్లకు అని అంటాడు ఆయన. చాలా చక్కని పదాలు అన్నమాట, తేట తెలుగు పదాలతో. ఈ మాయదారి మగాళ్ళకట మనస్సు చలిస్తుంది అంది ఆవిడ. ఎన్నప్పటికీ సుందరి, నీలాంటి సుందరీమణి దొరకడం నా అదృష్టం. శంతన మహారాజుని, ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నవాణ్ణి, అటువంటి నా హృదయ సింహాసనాన్ని, భూమి మీద ఉన్న సింహాసనాన్ని, రెండింటినీ పరిపాలించు. అంటే నా హృదయంలోనూ కొలువయ్యుండు, నా పక్కన సింహాసనం మీద కూర్చో అనగానే, నేను తండ్రి చాటు బిడ్డని, మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆయనని మెప్పించి ఆయన చేత ఊ అనిపించుకుని కన్యాదానం చేయించుకుని నన్ను స్వీకరించు. మా నాన్నగారు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదంది ఆవిడ. ఎందుకంటే ముందే చెప్పాడు కదా పరాశరుడు నీకు ఒక మహారాజు భర్త అవుతాడని, అందువల్ల ఆవిడ ఊ అన్నది. వెంటనే శంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. దాసరాజా, నేను శంతను అనగానే అయ్య బావ మీరు తెలియపాటు ఏంటంటే ఈ భూమండలం అంతా మీది, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఒక సమ్రాట్ నా రాజ్యానికి రావడం నా అదృష్టం, నా గుడిసెలో కూర్చోబెట్టడానికి పెద్దగా కుర్చీలు కూడా లేవు అని హడావిడిగా ఆసనం ఇవ్వబోతుంటే ఈ ఆసనాలు మర్యాదల కోసం రాలేదు, నీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే నీ కుమార్తెను నాకు భారీగా ఇయ్యి అన్నాడు ఆయన. మీరు అడిగినందుకు కాదని అనకూడదు, అయినా తండ్రిగా నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నా కుమార్తెని నీకు భారీగా ఇవ్వాలంటే ఆమెకు పుట్టే బిడ్డలకి నువ్వు రాజ్యం ఇవ్వాలి, ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని ఇస్తానన్నాడు ఆయన. రాజుగారికి ఆవిడ మీద ఎంత ప్రేమ ఉన్నా ధర్మబద్ధంగా, భీష్ముడు ప్రస్తుతం యువరాజుగా ఉన్నాడు, భవిష్యత్ రాజు, ఆ కుమారుడికి అన్యాయం చేసి పుట్టబోయే పిల్లలకు రాజ్యం ఎలా ఇస్తాను, ఇది కుదరదు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ ఈమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆయనకు ఆహార వాంఛ పోయింది, ఆకలి పోయింది, నిద్రపోయింది, కృశించిపోయాడు ఆయన. వేటకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి, యమునా నదీ తీరానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి తన తండ్రి ఎందుకో కృశించిపోతున్నాడు, కారణం తెలియలేదు. అందుకని భీష్ముడు తండ్రిని ఒకరోజున అడిగాడు, ఆయన ఏం మాట్లాడలేదట. పైపెచ్చి ఏమన్నాడో తెలిసిన, నాయన నా బెంగల్లా నీ గురించే. ఎంత చిత్రంగా మాట్లాడాడో తెలిసిన ఆయన, నాయన నా బెంగల్లా నీ గురించే, నువ్వు మహావీరుడివి, యుద్ధరంగంలో క్రూరుడివి, శత్రువులు కనపడ్డారంటే మీదబడి చీల్చి చెండాడేస్తావు, రేపు పొద్దున ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళి అనవసరంగా చచ్చిపోతే నా బతుకు ఏమైపోతుంది, ఒక్క కొడుకు ఒక కొడుకు కాదు ఇంకో నలుగురు ఐదుగురు కొడుకులు ఉంటే బాగుండును కదా అనే బెంగతో ఇలా పడిపోయాను అన్నట్ట. ఇంతకంటే తెలివితేటలు ఏముంటాయి చెప్పండి. నువ్వు క్రూరుడివి, యుద్ధరంగంలో వీరుడివి అంటే ఈ కొడుకు పట్టాభిషేకం చేసుకుని రాజవ్వాలని ఉంది, ఆవిడతో వివాహం అవ్వాలని ఉంది, నీ రాజ్యం ఇతరులకు ఇస్తానని చెప్పలేడు, అందుకని ఏమిటి లోపల పైన ఒకటి చెప్పుకొని చాలా వ్యంగ్యంగా, కుమార ఎప్పుడైనా కొంచెం వెనక్కి వెళ్ళిపోండి అమ్మా, అంత ఎక్కువ తగ్గుస్తున్నప్పుడు ఏంటంటే మీకు తెలుస్తుంది కదా, కొంచెం బ్యాక్ కూర్చున్నారు అనుకోండి, మాకు మీకు కూడా ఇబ్బంది ఉండదు, అంతకంటే వెళ్ళేదే తప్పదు, మరి ఏం చేస్తాం ఆరోగ్యరీత్యా పాపం మీరు వినడం అవసరం, శనివారం కదా ఎన్ని పరీక్షలు అన్ని పరీక్షలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి గోవిందా, నీవు ఎప్పుడైనా యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధంలో మరణిస్తే ఎలాగా, అప్పుడు రాజ్యానికి వారసుడు ఎవడు ఉంటాడు, ఎప్పుడైనా వీరుడికి యుద్ధరంగంలో మరణం తప్పదు కదా. ఏకపుత్రుండు అనపత్యుండు అన్నాడు పైగా, ఒక కొడుకు ఉన్నవాడు అసలు కొడుకులు లేని వాడితో సమానం, ఎందుకంటే ఉన్నది ఒకడే గనక. అంటే ఈ కలియుగంలో ఈ జనాల గురించి తెలిస్తే అసలు ఆ మాట అనేవారు కాదు, ఇప్పుడు అసలు వన్నార్ నన్ను అంటున్నాం కదా మనం, ఆ రోజుల్లో అలా అనుకునేవారు. అందుకని అలా అనగానే తండ్రి మనస్సులో ఏదో ఉంది, నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు, విషయం చెప్పడం లేదనుకుని ఈ విషయం తెలుసుకోవాలంటే మంత్రుల సహకారం అవసరం. మా తండ్రితో ఏకాంతంగా ఒక మంత్రి గారు మరియు పురోహితుడు ఒకడు వెళ్ళాడు అని ఆయన్ని పిలిచి, ఓ మంత్రి పురోహిత, మా తండ్రి గారు యమునా నదీ తీరంలో ఏమి చూసి ఉంటాడు, వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కృశించిపోతున్నాడు, విషయం చెప్పడం నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు ఆయన చెప్పాట, నాయన అక్కడ ఒక సుందరిని చూశాడు, వరించాడు, వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయికి పుట్టే బిడ్డలే రాజులు కావాలంటున్నాడు, నిన్నేమో పట్టాభిషేకం చేసి యువరాజుని చేశాడు ఆయన, నీ రాజ్యాన్ని పట్టుకెళ్ళి రాబోయే పిల్లలకు ఇవ్వలేక, అలాగని ఆ స్త్రీ మీద వ్యామోహం చంపుకోలేక మీ తండ్రి గారు ఇలా అల్లాడిపోతున్నాడు అనగానే, అయ్యో మా నాన్న ఈ మాట చెబితే సంతోషంగా ఈ రాజ్యం వదులుకునేవాడిని, అయినా మా నాన్నగారికి చెప్పకుండా మనిద్దరం వెడదాను రండి, మా తండ్రి గారికి వివాహం చేయడం కంటే కావలసిందేముంది, ఈ లోకంలో మానవుడై పుట్టాక మాతాపితల రుణం తీర్చుకుని తీరాలి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోక వారి సేవ చెయ్యక తాను సుఖం పొందే పుత్రుడు కాదు, వాడు పుట్టకపోయినా పర్వాలేదు అని ఆ మంత్రిని తీసుకుపోయి దాసిరాజు దగ్గరికి వెళ్ళి, ఓ దాసిరాజా నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించన్నాడు ఆయన. అంతేగాని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాలా, నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించంటే నేను మీ నాన్నగారికి చెప్పిన వాటే నీకు చెబుతున్నాను, రేపు పొద్దున నీవు రాజు అవుతావు, అది నాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని రాజుగారి భార్యగా పంపాలి, ఆమె పుత్రులు భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనానికి వారసులవ్వాలి అనగానే దానికేముందండి, నేను రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాను, నా రాజ్యం నా వదులుగా నా సోదరులకు వెడుతుంది, ఈ సత్యవతి పుత్రులకే రాజ్యం ఇస్తున్నానన్నాడు ఆయన. పోనీ అప్పుడన్నా పిల్లను పంపిస్తానడిగా, ఆయన మళ్ళీ ఏమన్నాడో తెలుసా, నువ్వంటే ఊరుకున్నావు మహాత్ముడివి గనక, తండ్రి మీద అభిమానంతోనో భక్తితోనో నాకు రాజ్యం వద్దంటావు, రేపు పొద్దున నీకు పెళ్ళవుతుంది, మహాబలశాలి అయిన నీకు నీకంటే బలవంతులు కొడుకులు పుట్టొచ్చు, వాళ్ళు వచ్చి మళ్ళీ మా సత్యవతి పుత్రుల్ని చితక్కొట్టి రాజ్యం లాక్కుంటారేమో, సవతిపోరు సవతిపోరే, సవతి సోదరుల మధ్యలో ప్రేమ ఉండదు కదా, కాబట్టి అది కూడా నాకు భయమే అన్నాడు ఆయన. ఓహో ఇదా నీ భయం, రాజ్యం తావత్ పూర్వమేవ మయాత్యక్తం నరాధిపాహ అపత్యహేతోరపిచ కరిష్యేద్య వినిశ్చయం అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఓ దాసరాజా, నీ కూతురు కోసం నా రాజ్యాన్ని ఇంతకు పూర్వం త్యాగం చేశాను, ఆమె పుత్రులకు ఇస్తానన్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుడితే దానివల్ల మళ్ళీ నీ కూతురు పిల్లలకు ఇబ్బందని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు నేను నిశ్చయముగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ రోజు నుంచి శరీరం విడిచిపెట్టేదాకా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను. అది కూడా చెప్పాడు ఆయన, మళ్ళీ ఏ దేవరన్యాయంతోటో పిల్లల్ని కలను, బ్రహ్మచర్యం పూర్తిగా స్వీకరిస్తాను, అజ్ఞప్రభుతి అంటే ఈ క్షణం నుంచి అన్నాడు ఆయన. ఈ క్షణం నుంచే కఠోర బ్రహ్మచర్య నియమంతో గడుపుతాను అనగానే పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆకాశవాణి సాధు సాధు అంది. తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఇలాంటి పుత్రులు ఎక్కడా ఉండరు. నీవు కఠోర ప్రతిజ్ఞ చేశావు, భీష్మ ప్రతిజ్ఞ చేశావు, కాబట్టి ఈ రోజు నుంచి నీకు గాంగేయుడనే పేరు పోయి దేవవ్రతుడు భీష్ముడు అనే రెండు పేర్లు వస్తాయి అని ఆకాశవాణి అన్నది. అందుకే అప్పటి నుంచి ఆయన భీష్మమైన అంటే భయంకరమైన కఠోరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు గనక భీష్ముడయ్యాడు. దేవవ్రతాన్ని చేపట్టాడు గనక బ్రహ్మచర్య దీక్షకి దేవవ్రతము అని పేరు. అందులో దేవవ్రతం అంటే మామూలు వ్రతం కాసమండి, పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు అవివాహితులు. అవివాహితులంతా బ్రహ్మచారులు కాదు, పెళ్లి చేసుకునే వాడిని వీడు బ్రహ్మచారి అని అనకండి. హృదయంలో ఏ రకంగా అయినా వాసన రాకూడదు. కఠోరమైన అస్ఖలిత బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాడినే బ్రహ్మచారి అంటారు, తక్కిన వాళ్ళని అవివాహితులని మాత్రమే అంటారు. అందుకే కలియుగంలో బ్రహ్మచారులు తక్కువ మంది ఉంటారు, అవివాహితులు ఎక్కువ మంది ఉంటారు అన్నారు భవిష్య పురాణంలో. అవివాహితులు చాలా మంది ఉండొచ్చు, కానీ బ్రహ్మచర్య దీక్ష అంత తేలికేం కాదు, చాలా కష్టం అది. ఈయన అలాంటి శపథం చేశాడు. అందుకే ఆ మహాత్ముడిని దేవవ్రతుడు అని దేవతలు ప్రశంసించారు. ఆ క్షణమే దాశరాజు రెండు చేతులు జోడించి, నాయన భీష్మ, నీ త్యాగం అపూర్వం, నేను నా కూతురి మీద వ్యామోహంతో చేసిన పొరపాటును క్షమించు అని రెండు చేతులు జోడించి నమస్కరించి సత్యవతిని తీసుకెళ్లమని భక్తితో ప్రేమతో భీష్ముడి చేతిలో పెట్టాడు. భీష్ముడు ఆ తల్లికి నమస్కరించాడు. అమ్మా, ఈ రోజు నుంచి నువ్వు తల్లివి, నీకోసం ఏదైనా చేస్తానన్నాడు. రథం ఎక్కించుకున్నాడు, వినయంగా తీసుకొచ్చాడు, శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. శంతనుడు ఆశ్చర్యపోయాడు, నాయన నీలాగా తండ్రి కోసం తన సర్వసుఖాలని త్యాగం చేసి బ్రహ్మచర్య దీక్ష వహించేవాళ్ళు భవిష్యత్తులో పుడతారా, పుట్టరుగాక పుట్టరు, ఎంత ఆశ్చర్యం. అందులో దేన్నైనా విడిచిపెడతాడు, కానీ మహారాజు అన్నవాడు అధికారాన్ని విడిచిపెట్టలేడు. ఒక్కసారి అధికారాన్ని రుచి చూసినవాడు, యువరాజుగా చేరినవాడు రాజయ్యి తీరాలనుకుంటాడట. మనం చూస్తున్నాం కదండి, ఒకసారి పిచ్చి పిచ్చి పోస్టులోకి వచ్చినవాడే ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఎక్కినవాడో యావత్ జీవితం నెగ్గడానికి ఎన్ని పాటలు పడిపోతున్నారు. అటువంటిది అంతటి హస్తినాపుర సింహాసనాన్ని గడ్డి పరక కింద వదిలిపెట్టగలిగేవాడు ఎవడుంటాడు? నీ ఒక్కడివే. నేను బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల కొన్ని శక్తులు పొందాను. నాకు పనిచేసినా పని చేయకపోయినా నేను వరం ఇస్తే ఆ వరం ఇతరులకు పనిచేస్తుంది. ఇది బ్రహ్మ నాకు ఇచ్చిన వరం. ఆ వరాన్ని వినియోగించుకుని నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు స్వచ్ఛంద మరణము లభించుగాక. నీవు కోరితేనే చావు వస్తుంది, నువ్వు కోరకపోతే మృత్యుదేవత నీ దగ్గరికి రాలేదు. నువ్వు నేను చావాలి అని కోరుకో, మరణిస్తావు. వద్దనుకో, మరణం దూరమవుతుంది. ఇటువంటి స్వచ్ఛంద మరణం ఇచ్చానన్నాడు. ఈ విధంగా తండ్రి ద్వారా స్వచ్ఛంద మరణం పొందాడు. దానికి గల కారణం, ఈ శంతనుడు మహాభీషుడు, ఆయన బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలిగినవాడు. తల్లిదండ్రులు అందరికీ పిల్లలు సేవ చేస్తే నిజంగా తండ్రులందరూ పిల్లలకి ఇలాంటి వరం ఇవ్వగలరా? రేపొద్దున మీ పిల్లాడు ఎవడన్నా నేను బ్రహ్మచర్యంతో ఉంటానంటే మీరు స్వచ్ఛంద మరణం ఇస్తే అదేం పని చేయదు. ఎందుకంటే వాడు మహాభీషుడు, అంత వాడవ్వాలి. ఈ కుర్రాడు కూడా భీష్ముడు, అంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఇది విని ఈ మధ్యన కుర్రాడు నా దగ్గరకు వచ్చాడండి, గురువుగారు నేను కూడా మా అమ్మా నాన్న కోసం బ్రహ్మచర్య దీక్షతో ఉంటే మా అమ్మా నాన్న వరం ఇస్తే నాకు కూడా స్వచ్ఛంద మరణం వస్తుంది అన్నాడు ఆయన. అది కొంచెం కష్టం ఆయన, అది ఆయన ఏదో మహాభీషుడు కాబట్టి కుదిరింది. అందరూ అలాంటి వరాలు ఇవ్వలేరు. వరం ఇవ్వాలంటే ఇచ్చేవాడిలో కూడా శక్తి ఉండాలి. శంతనుడికి అంత శక్తి ఉంది కనుక ఆ వరం ఇచ్చాడు. ఆ తర్వాత శంతనుడు సత్యవతి ద్వారా ఇద్దరు కుమారుల్ని కన్నాడు, చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు. ఈ చిత్రాంగదుడు చిన్నప్పటి నుంచి బాగా బలపరాక్రమాలు కలిగినవాడు, ఆయుధ విద్యలు ఆరితేరినవాడు, దురహంకారి, ఎప్పుడు యుద్ధకాంక్ష కలిగినవాడు. విచిత్ర వీరుడు స్త్రీలోలుడై పుట్టాడు. ఈ పిల్లలు కొంచెం యవ్వనంలోకి అడుగు పెట్టగానే హఠాత్తుగా శంతనుడు మరణించాడు. మరణించగానే పూర్వంలాగే మహాభీషుడిగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా, దాసరాజు గారు తన కుమార్తెని శాశ్వతంగా మహారాజ్ఞిగా రాజమాతగా చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు. పాపం ఏమైంది, భీష్ముడికి రావలసిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కోవడం వల్ల మధ్యలోనే ఆవిడ వైధవ్యం పొందింది. అందువల్ల స్వార్థం మితిమీరితే వచ్చే ప్రమాదం ఏమిటో భారతం చెబుతున్నది. మనకి భారతం పుత్రుడి కర్తవ్యం చెప్పింది, తల్లిదండ్రుల కర్తవ్యం చెప్పింది, కఠోర నియమంతో బ్రహ్మచర్య నియమం ఎలాంటి గొప్పదో చెప్పింది, తొడ మీద కూర్చున్న సుందరీమణిని కూడా కోడలివి కూతురివి అనగలిగే మహానుభావులు గొప్పతనం చెప్పింది. నిజంగా అటువంటి సుందరీమణి వచ్చి తొడ మీద కూర్చుంటే ఎటువంటి వాడైనా బ్రహ్మచర్య దీక్ష విడిచిపెట్టాలి, కానీ ప్రతీపుడు విడిచిపెట్టాడా? శంతనుడు కొడుకు యొక్క మాట విని అంత గొప్ప వరం ఇచ్చినవాడు కూడా చివరికి స్వార్థానికి గురవడం వల్ల ఆయువు తొందరగానే ముగిసిపోయి చచ్చిపోయాడు. భీష్ముడి లాంటి వాళ్ళు అపూర్వమైన పుత్రులుంటారు, అలాంటి పుత్రుల యొక్క పాత్రని మనం గ్రహించాలి. అంత త్యాగం చెయ్యమని కాదు, కానీ తల్లిదండ్రుల్ని కనీసం గౌరవించాలి అని వేదవ్యాసుల వారు ఈ శంతన భీష్ముల యొక్క కథ ద్వారా మనకు ఒక అపూర్వమైన సందేశం ఇచ్చారు. స్వార్థంతో ఇతరుల యొక్క ప్రయోజనాన్ని, ఇతరుల యొక్క ఆయువుని, ఇతరుల యొక్క సౌభాగ్యాన్ని లాక్కునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి తమకి ఏమాత్రం సుఖం లేకుండా పోతారనడానికి దాసిరాజు ఆయన కూతురు సత్యవతి ఉదాహరణ. దాసిరాజు గారు కూతురు వైధవ్యం పొందగానే గుండెకి చచ్చిపోయాడు, దుర్మరణం పాలైపోయాడు. అయ్యో నా కూతుర్ని ఏదో గొప్పగా చూద్దాం అనుకున్నాం, మహానుభావుడు వీరుడు యువకుడుగానే ఉన్న శంతనుడు టక్కు చచ్చిపోయాడే అనుకున్నాడు ఆయన. అది ఆయన పాప ఫలితం. ఇంకా సత్యవతి వైధవ్యం పొందింది. పోని కొడుకులను చూసుకుని హాయిగా బతుకుదామంటే పెళ్లి అనే ప్రసక్తి తేకుండా చిత్రాంగదుడు ఇంచుమించుగా 18 ఏళ్ల వయస్సు నుంచి ప్రపంచం మీద యుద్ధం అనే పేరుతో పడ్డాడు. వాడు ఉగ్రవాది, ప్రతివాణ్ణి బస్తీ వేసవాలని వాట. ఏయ్, ఎక్కడెక్కడున్న వీరాది వీరులంతా నాతో యుద్ధానికి రాగలరా, తొడగొట్టి సవాలు చేస్తున్నాను, యుద్ధం చేయండి అనేవాడు. మహారాజులు భూమి మీద ఉన్న వాళ్ళంతా హడిలిపోయారు. దాంతో వాడు రెచ్చిపోయి, దేవతలారా, ఇంద్రాది దేవతలారా, గంధర్వులారా, వసువులారా, విద్యాధరులారా, మీలో ఎవరికైనా ఊతి మీద మీసం ఉంటే నాతో యుద్ధం చేయండి అన్నాడు. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగి చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుణ్ణి పిలిచి, ఓ గంధర్వ, నువ్వు నా మిత్రుడివి, నీ పేరే కలిగినటువంటి ఒక దౌర్భాగ్యుడు కురువంశంలో జన్మించాడు, వాడు యుద్ధం కురు, యుద్ధం కురు అని అందరినీ పిలుస్తున్నాడు, వాడితో యుద్ధం చేసి వాడు అంతం చూడన్నట్ట. దాంతో ఈ చిత్రాంగదుడు హస్తినాపురానికి వచ్చి ద్వంద్వ యుద్ధం చెయ్యి నాతో అన్నట్ట. ఇతరుల సహకారం లేకుండా నాతో యుద్ధానికి రానగానే వీడు అలాగే బయలుదేరాడు. ద్వంద్వ యుద్ధంలో మరోడెవడు వేలు పెట్టకూడదు. అందుకని ఈ కురువీరుడైన చిత్రాంగదుడు, గంధర్వ వీరుడైన చిత్రాంగదుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఘోర యుద్ధం చేశారు. 18 రోజులు ఘోర యుద్ధం అయ్యాక మహావీరుడు మాయావి ఆ చిత్రాంగదుడు కొన్ని వేల ధనుస్సులు చేత్తో పుచ్చుకుని వాడి కవచాన్ని, గుర్రాలని, రథాలని ముక్కలు చేసి తలని నరికి చిత్రవధ చేసి చంపేశాడు. ఈ విధంగా చిత్రాంగదుడు కేవలం 18 ఏళ్ల వయస్సులో దుర్మరణం పాలైపోయాడు. ఈ వార్త విన్న భీష్ముడు దుఃఖించి, వంశం అభివృద్ధి చెందుతుందనుకుంటే నా కళ్ళ ముందే ఒక సోదరుడు పోయాడు అనుకుని రెండో వాణ్ణి పట్టాభిషిక్తుని చేశాడు. ఈ విచిత్ర వీరుడికి నవయౌవనం రాగానే ఇతడికి పెళ్లి చేసి సత్సంతానం కలిగితే ఆ సత్సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ హస్తినాపుర సింహాసనం నిలబెడితే బాగుండుననుకున్నాడు. ఎవరు ఈతనికి తగినటువంటి వధువు అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో కాశీరాజు గారు తన కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక అని పిలువబడే ముగ్గురికి స్వయంవరం చాటాడు ఆయన. ఆ స్వయంవరానికి ఒక్క భీష్ముడిని మాత్రం పిలవలేదు. కురురాజులంటే అతనికి కొంచెం చికాకు. పైపెచ్చు పెద్ద కూతురు అంబ సాల్వుడనేవాడిని వరించింది. ఆ సాల్వుడిని తన అల్లుడిని చేసుకోవాలనే కోరిక కూడా ఉంది ఈ కాశీరాజుకి. అందుకే ఒక్క భీష్ముడికి, ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళకి తప్ప తక్కిన వాళ్ళందరికీ స్వయంవరానికి ఆహ్వానం పంపాడు. ఎక్కడెక్కడి రాజులు స్వయంవరానికి వచ్చారు. ఈ వార్త తెలుసుకున్న భీష్ముడు ఒంటరిగా కేవలం ఒక్క రథాన్ని మాత్రమే సేకరించి సైన్యం లేకుండా కాశీరాజు గారి సభలోకి వెళ్ళి, నేను క్షత్రియ ధర్మంతో ఈ ముగ్గురు అమ్మాయిలని నా పరాక్రమంతో అపహరించి పట్టుకుపోతున్నాను, నా కోసం కాదు, నేను ఆజన్మ బ్రహ్మచారిని, నా తమ్ముడు విచిత్ర వీరుడికి ఈ ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, ఇక్కడున్న క్షత్రియ సమూహంలో ఎవడైనా వీలుంటే ఎదుర్కోండి అని పలికి ఆ ముగ్గురిని రథమెక్కించాడు. మహారాజులంతా వెంటబడ్డారు. చీల్చి చెండాడేశాడు భీష్ముడు. భీష్ముడు అసహాయ సూర్యుడు, ఒంటరిగా తన ధనుర్విద్యా నైపుణ్యంతో అంతమందిని కవచాలు చీల్చి, శరీరం చీల్చి, చేతులు నరికి, శిరస్సులు ఖండించి ఓడించి పట్టుకుపోతూ ఉంటే ఎందుకు వచ్చిందని మహారాజులు ఓడిపోయిన వాళ్ళు పారిపోయారు. అప్పుడు సౌభపతి సాల్వుడనేవాడు అడ్డం కొట్టి, ఏయ్ భీష్మ ఆగు, ఈ సామాన్య రాజులను జయించినట్టు కాదు నన్ను జయించడం అంటే, ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిద కాదు, చక్కనై పోవక నిల్వు నాకెదిరి పోర, మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గణోగ్రగనంబున దిగ్భ్రమ వందకెమ్మెయి పోవగ బోలు నీ కనుచు పూరుకులోత్తముదాకెవేకతోన్. ఈ మహారాజుల్ని జయించినట్టు కాదు నన్ను జయించడం అంటే, యుద్ధరంగంలో నాతో పోరాడడం అంటే యముడితో పోరాడమే, ఇదిగో ఈ నా కుడి చేతిలో పట్టుకున్న ధనుస్సులో నుంచి వచ్చే పిడుగుల్లాంటి భయంకరమైన పదునైన బాణాలతో నీ శరీరాన్ని చీల్చి నిన్ను సర్వనాశనం చేసి నీకు దిగ్భ్రమ కలిగించి అంబని పట్టుకుపోతాను అని ఘోర యుద్ధం చేశాడు. ఈ పూర్వవంశోత్తముడైన భీష్ముడికి సాల్వుడికి దాదాపు 4 జాముల పాటు యుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో సాల్వుడి సైన్యాన్ని చీల్చి, సాల్వుడి యొక్క రథానికి ఉన్న గుర్రాలని చంపి, సారథిని చంపి, రథాన్ని విరగ్గొట్టి, వాడిని విరధుండి చేయడంతో పాటు వాడి ధనుస్సు విరగ్గొట్టి, ఇంకో బాణంతో వాడి కిరీటం కూడా పడగొట్టి, కిరీటం మాత్రమే పడగొట్టాను, నీ తలకై నరకలేదు, పో ఎక్కడికైనా అన్నాడు భీష్ముడు. దాంతో సాల్వుడు నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురిని తీసుకుని హస్తినాపురానికి వచ్చి శుభముహూర్తంలో ముగ్గురిని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో పెద్దావిడ అంబ ధైర్యం చేసి భీష్ముడి దగ్గరకు వచ్చింది. మీరు ధర్మాత్ములు, శుద్ధ బ్రహ్మచారులు, అందుకే మీ దగ్గరకు వచ్చి మొగమాటం లేకుండా ధైర్యంతో నిజం చెబుతున్నాను. నేను సౌభపతిని సాల్వుణ్ణి ప్రేమించాను. మయా సౌభపతి పూర్వం మనసాహి వృతపతి తేన చాస్మి వృతా పూర్వం ఏష కామశ్చ మే పితు మయా వరయితవ్యో భూతు శాల్వహ తస్మిల్ స్వయం వరే ఏతద్విజ్ఞాయ ధర్మజ్ఞా ధర్మతత్వం సమాచర. నువ్వు ధర్మాత్ముడివి, ధర్మమేమిటో గ్రహించు. నేను సౌభపతిని ఇంత పూర్వమే వరించాను. నేను వరించడమే కాదు, మా నాన్నగారు కూడా నన్ను అతనికిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి తాంబూలాలు పుచ్చుకున్నారు. అందుకే ఏష కామశ్చ మే పితుహు, నా తండ్రికి కూడా ఇదే కోరిక. మధ్యలో నువ్వు దౌర్భాగ్యుడు అడ్డం వచ్చావు. నువ్వు రాకుండా ఉండి ఉంటే ఈ పాటికే సాల్వుడితో నా పెళ్ళయ్యేది. మధ్యలో నువ్వు అన్యాయంగా వచ్చి నన్ను ఎత్తుకొచ్చావు. ఇది నీకు ధర్మమా? ధర్మజ్ఞ, నన్ను సాల్వుడికిచ్చి పెళ్లి చేయనగానే ఆయన తెల్లబోయి నాకేం తెలుసు, ఈ విషయం నువ్వు అక్కడే చెప్పుంటే అసలు సాల్వుడితో యుద్ధం చేసేవాడినా? ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయేది. ఆ సాల్వుడికి ఇచ్చింది పంపేవాడిని. ఈమె చేసినది కొంత పొరపాటే. ఇది స్వయంవరం. స్వయంవరంలో నేను అతన్ని వరిస్తున్నానని చెబితే నేను నా పరాక్రమంతో నిన్ను తేను. సాల్వుడు కనబడగానే నువ్వు యుద్ధం ఎందుకయ్యా, నన్ను అతనికి ఇచ్చేయి అనాలి. అప్పుడు ఎందుకు అనలేదంటే మావాడే నిన్ను జయిస్తాడేమో అని అనుకున్నానని అన్నదట. పోని జయించలేదు. అప్పుడైనా చెప్పాలిగా, అతను ఓడిపోయి వెళ్ళిపోతుంటే. అప్పుడు చెప్పకుండా ఇక పెళ్లి ముహూర్తంలో చెప్పడం తప్పే కదా. అయినప్పటికీ మనస్సులో ఒకణ్ణి పెట్టుకుని అతడే నా భర్త అని భావించిన స్త్రీ ఎప్పుడూ పరస్త్రీతో సమానం. అటువంటి స్త్రీని నేను మా ఇంటి కోడలిగా తెచ్చుకోలేను. నీ కోరిక ప్రకారంగా గౌరవంగా పంపుతున్నాను, పో సాల్వుడి దగ్గరికి అని ఆవిడ్ని గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపాడు. ఈవిడ కథ మధ్యలో వస్తుంది, ఇక్కడతో అయిపోయినట్టే. కానీ ఆవిడ ఏమయ్యిందో ఏమిటో ఇవన్నీ మనం భవిష్యత్తులో ఉద్యోగ పర్వంలో తెలుసుకుంటాం. భారతంలో అంతే, కొన్ని కొన్ని వెంట వెంటనే చెప్పరు. అంబని మాత్రం పంపేశాడు ఆయన. ఆ తర్వాత మిగిలిన అంబికా అంబాలికలు ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇంకక్కడి నుంచి విచిత్ర వీరుడు పరమధర్మ స్వరూపమైన సింహాసనాన్ని విడిచిపెట్టి పరమకాముకుడైపోయాట. అసలు స్వతసిద్ధంగా చిన్నప్పటి నుంచి స్త్రీలోలుడు ఆయన. జ్ఞానులు పొరపాటున ఎప్పుడైనా వ్యసనంలో పడినా మళ్ళీ వెనక్కి వస్తారు. వీడికి ఆ వ్యసనంలోంచి బయటకు వచ్చే స్థితి లేదు. అందువల్ల ఏమైపోయట, నిత్యం కురుక్షేత్రాలలోనూ వనాలలోనూ అనేకమైన హిమాలయ పర్వత గుహలలోనూ ఈ ఇద్దరు భార్యల్ని, అంతఃపురకాంతల్ని వెంట పెట్టుకుని పూర్తిగా పగలు రాత్రి లేకుండా నిరంతర కాముక క్రీడల్లో మునిగి తేలిపోయాడు. లాలిత
రూపయౌవన విలాస విభాసినులైనా అంబికాంబాలికల వివాహమయి భారత వంశకరుళ్ళు కామలీలా లలితానుభోగ రసలాలసుడై నిజరాజ్య భార చింతాలసుడయ్యే కామికి నయంబున వండుదలం పనోపునే. ఎంతో అందమైన రూపం, యవ్వనం, విలాసం వీటితో ప్రకాశిస్తున్న అంబికా అంబాలికల్ని పెళ్లి చేసుకుని ఆ వ్యామోహంలో పడి ఈ విచిత్ర వీరుడు భారతవంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత తన మీదున్నా, సింహాసనాన్ని ధర్మంగా పరిపాలించవలసిన కర్తవ్యం తనకున్నా దానిని విస్మరించి 24 గంటలు కాముకుడై కామలీలల్లో పడిపోయాడు. అదే జీవితం అనుకున్నాడు. ఆ భోగాల్లో పడి పరవశించిపోయాడు. విచిత్రకామం అంటారు దానిని. అందుకే వాడి పేరు కూడా విచిత్ర వీర్యుడు. ఈ విధంగా రాజ్యభారాన్ని విడిచిపెట్టాడు. చివరిని ఏమన్నారు భారతంలో, కామికి నయంబున వండుదలంప నోపనే. కాముకుడికి ఇది ధర్మం, ఇది అధర్మం, ఈ సమయం ఇది సమయం కాదనేది ఊహ ఉండదట. కామాతురాణం న భయం న లజ్జ. కామాతురులకి భయం ఉండదు. ఎవడేమనుకున్నా పర్వాలా. ఇక సిగ్గనేది ఎప్పుడో విడిచిపెడతాడు. చివరికి ఇది నెత్తి మీదకి, అనుభవం మీదకి వచ్చేసరికి అప్పటికి చేతులు కాలిపోతాయి. వీడు ఈ నిరంతర కామం వల్ల ఒక భయంకరమైన రోగం పట్టుకుంది. దానికి రాజయక్ష్మము అంటారు. విచిత్ర కామం వల్ల, తగని కామం వల్ల, విపరీత కామం వల్ల అతనికి తీసుకుపోయే రోగం వచ్చింది. క్షయరోగం లాంటి రోగం వచ్చింది. క్షీణించిపోయాడు. కళ్ళ ముందు 3 ఏళ్లలో, పెళ్ళైన 3 ఏళ్లలో అలా అలా అస్థిపంజరమై చచ్చిపోయాట. అంత కాముకుడయ్యాడనమాట. ప్రాణం పోయేంత మీదకి తెచ్చుకున్నాడు వాడు. ఈ విధంగా పిల్లలు పుట్టకుండానే దుర్మరణం పాలైపోయాడు. ఇక అప్పుడు ఏడ్చింది పాపం సత్యవతి. మా తండ్రి గారు పెద్ద ఆశ పెట్టుకుని నా కూతురికి పుట్టేవాళ్ళు పిల్లలే రాజులవ్వాలి, వాళ్ళ మనవలే రాజులవ్వాలి అని నిన్ను అన్యాయం చేశాడు. నీ చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఇప్పుడు నా కొడుకులు పుట్టారు, తీరా వాళ్ళు రాజులు అయ్యేటప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళకి వారసులు లేకుండా పోయారు. ఇప్పుడు మా తండ్రి గారి కోరిక ఏమైంది? ఇలా జరుగుతుందని ఊహించగా మధ్యలో నీ చేత ప్రతిజ్ఞ చేయించాడు. అయ్యిందేదో అయింది భీష్మ. ఈ కురువంశం నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు మహాత్ముడివి. అయినా ఈ పిల్లలు చచ్చిపోయిన విషయాన్ని మనస్సులోంచి తీసేసి తల్లి కోరికని తీర్చడం తనయుడి కర్తవ్యం గనక, నువ్వు నాకు కొడుకువే గనక, నా మాట కాదనవనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నాను. వివాహం చేసుకో, వంశాన్ని నిలబెట్టు, ఈ పురువంశం నాశనం అవ్వకూడదు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. అమ్మా, నా ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా అన్నాడు. నీ ప్రతిజ్ఞ నాకు తెలుసు, నువ్వెంత గొప్పవాడువో తెలుసు. అయితేనే కొన్ని సందర్భాలలో ప్రతిజ్ఞని ఉల్లంఘించవచ్చని శాస్త్రం చెబుతున్నది. నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశంబు ఉరుభుజ నీవుండగా నీ తరమున విచ్ఛిన్న మొగుట ధర్మువే అని. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి నుంచి పుట్టుకొచ్చిన పవిత్ర వంశం ఈ చంద్రవంశం. ఈ విధంగా బ్రహ్మ మొదలుకుని ఆవిర్భవించిన ఈ పవిత్ర వంశం నీలాంటి మహాత్ముడు ధర్మాత్ముడు ఉండగా మధ్యలో నాశనమై ఆగిపోకూడదు. బ్రహ్మవంశం నాశనమైతే లోకానికి నష్టమది. అందువల్ల ఈ వంశం విచ్ఛిన్నమగడం ధర్మం కాదు గనక నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నా కోసం పెళ్లి చేసుకో, కామం కోసం కాదు ధర్మం కోసం చేసుకో. అనగా ఏ వంకతో అయినా నేను ధర్మం త్యజించను. త్యజేచ్చ పృథ్వీతు గంధం ఆపశ్చర సమాత్మనః నత్వహం సత్యం ఉత్స్రష్టుం వ్యవసేయం కథంచన. భూదేవి గంధాన్ని విడిచిపెడుతుందా? ఈ భూమికి సువాసన లక్షణం. అందుకే పృథివీ గంధవతి. భూమి గంధం విడవదు. వాయువు కదలకుండా ఉండడం, ఆకాశం శబ్దాన్ని విడిచిపెట్టదు, అగ్ని వేడిని విడిచిపెట్టదు, నీరు ప్రవహించడం చల్లదనం అనే లక్షణాలను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ అనే ధర్మాన్ని విడిచిపెట్టను. హిమకరుడు సైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడుష్ణత్వము విడిచిరేని గుర్వర్ధమున చేకొని సద్వ్రతంబు విడుతునే.
చంద్రుడు చల్లని కిరణములను వెన్నెల కిరణాలను విడిచిపెడతాడా? ఒకవేళ ఆయన విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. సూర్యుడు తన వేడి విడిచిపెట్టవచ్చు. అగ్నిహోత్రుడిలో ఉన్న వేడిని ఆయన విడిచిపెట్టవచ్చు, అంటే అగ్ని చల్లబడచ్చు. కానీ నా తండ్రి కోసం నేను చేసిన వ్రతాన్ని, పవిత్రమైన ప్రతిజ్ఞని ప్రాణం పోయినా విడిచిపెట్టను ఏమైనా. అనగానే పోని పెళ్లి చేసుకోకపోతే చేసుకోపోయావు, దేవర న్యాయం అనే ఒక న్యాయాన్ని మనుధర్మంలో చెప్పారు. అంటే సోదరుడి భార్య తనకి భార్యతో సమానం. ఏ సోదరుడైనా పిల్లలు లేకుండా చచ్చిపోతే పిల్లలు పుట్టే వరకు సోదరుడి భార్యని తాను స్వీకరించి ఆమెకు గర్భాన్ని ప్రసాదించవచ్చు. దీనికి దేవరన్యాయం అని పేరు. పూర్వకాలం మహారాజుల్లో అరుదుగా ఆచారం ఉండేది. ఒక అన్నదమ్ములు ఇద్దరున్నారు, అన్నగారి భార్య ఉన్నది, అన్నగారు పిల్లలు లేకుండా పోతే అప్పుడు ఈ తమ్ముడు ఆ వదిన గారిని తాత్కాలికంగా సంతానం వచ్చేంత వరకు స్వీకరించవచ్చు. దీనికి దేవరన్యాయము అని పేరు. ఈ దేవరన్యాయంతో పిల్లల్ని కనవచ్చు కదా, అది బ్రహ్మచర్యానికి విఘాతం కాదు కదా అంటే, నేను అస్ఖలిత బ్రహ్మచర్య దీక్ష వహించాను, కఠోర నియమన్నది. దేవరన్యాయం వహించడం ఓటీని, నెత్తిమీద దేవతలా పెళ్ళాన్ని పెట్టుకోవడం ఓటీ కాదు నాకు, కాబట్టి ఇది కుదరదన్నాడు ఆయన. మరి ఎలా నాయన ఈ వంశం నాశనం అవ్వవలసిందేనా అంటే, ఒక్కసారి ఆలోచించమ్మా, ఎన్ని ధర్మాలు లేవు నీకు. పుట్టి పుట్టగానే సకల ధర్మములను లోకానికి అందించగలిగేటటువంటి వ్యాసుడు అంతటి వాడు కుమారుడు. అంటే భీష్ముడు ఎంత జ్ఞానం ఆలోచించండి. ఆవిడేమన్నా చెప్పిందా? చెప్పలా. అంటే వ్యాసుడు దివ్య దృష్టి కలిగినటువంటి వాడు, ఎలాగో భీష్ముడు కూడా అంత గొప్పవాడు, గంగాపుత్రుడు ఆయన. అందుకే ఏమన్నాడు, నీకు పెళ్లికి ముందు వ్యాసుడు పుట్టాడు, ఆ దివ్య రహస్యం నాకు తెలుసు, నా మహిమతో కనిపెట్టిన వాణ్ణి, ఆయన సకల ధర్మాలని ఎరిగినవాడు, ఆయన్ని పిలిపించు. ఆయన కూడా వీళ్ళకి సోదరుడే. దేవరన్యాయంతో ఆయన ద్వారా సంతానం కలిగితే అది మరింత పవిత్రం. మహానుభావుడైన వ్యాసుడంతటి వాడు ఈ వంశాన్ని నిలబెడతాడు, ఆయన భారత వంశకరుడవుతాడు. ఆయనకి ఈ నియమం లేదు. ఆయన కృష్ణుడు గనక, విష్ణుస్వరూపుడు గనక ఆయనకి అన్ని ధర్మములే, ఆయనే పరమాత్ముడు గనక. నేనైతే సామాన్య మానవుడి కింద లెక్క, ఆయనంటే సాక్షాత్ పరమాత్మ. పరమాత్మకి ఈ చరాచర జగత్తంతా సంతానమే, కాబట్టి ఆయన చెయ్యడమే ఈ పని ధర్మం, నాకు అధర్మం అన్నాడు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అండి భీష్ముడంతటి వాడికి. ఎవ్వరూ చెప్పకుండానే ఆయన కళ్ళు మూసుకుని అన్ని ప్రపంచమంతా గ్రహించిన వాడు గనక, జ్ఞాని గనక, భావి ఎరిగిన వాడు గనక, కిక్కును మనకుండా వ్యాసుణ్ణి పిలు, వ్యాసుని ద్వారా అంబికా అంబాలికలకి సంతానాన్ని ప్రసాదిస్తే అది ధర్మబద్ధ సంతానం అవుతుంది అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడికి, నిజమేనా ఆయన ఎంత గొప్ప విషయం చెప్పావు అని. వెంటనే ఒక్కసారి కృష్ణారమ్మన్నది. వ్యాసుడికి కృష్ణుడని పేరని చెప్పానుగా, ఆయన నీలంగా ఉంటాడు, విష్ణుస్వరూపుడు. పిలవగానే టక్కున వచ్చేసాడు ఆయన. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరి జాలము ఓ ని పెంగళ విశాల జటా చెయ్యమొప్పగా వచశ్రీ లలితుండు వచ్చి నిలిచం హరినీల వినీల విగ్రహారాళ్ళ రుచుల్ వెలుంగగా పరాశర సూనుడు తల్లి ముందటం. ఆ క్షణమే అమ్మ తలుచుకోగానే వస్తానని వరమిచ్చాడు గనక, ఆవిడ రమ్మని పిలవగానే టక్కన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు, కాటుక కొండ బంగారు శిఖరాలతో ప్రత్యక్షమైనట్టుగా ఉన్నది. అంటే ఏమిటి, ఆయన నల్లగా ఉన్నాడు అంజన పర్వతంలాగా. ఆయన నెత్తి మీద ఎర్రని జటాజోటాలు ఉన్నాయి. మనలాగా నూనె రాయరు కదా వాళ్ళు, రంగులు వెయ్యరు కదా, అందువల్ల ఎప్పుడూ తపస్సు చేస్తూ అట్ల గట్టిపోయి ఉండడం వల్ల ఆ జటాజోటములు పింగళ వర్ణంలో కొంచెం ఎరుపు, అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉన్నాయి. చిగుళ్ళ వలె ఎర్రగా ఉన్నటువంటి ఈ జటాజోటాలేమో బంగారపు రంగులో ఉన్నాయి. ఆయనేమో నల్లని కాటుక కొండ, కాటుక కొండ మీద బంగారు శిఖరం వచ్చినట్టుందన్నమాట. ఇప్పుడు నల్లని రాయి మీద బంగారపు శిఖరం పెట్టినట్టుంది. అటువంటి మహాత్ముడు వేదవ్యాసుడు, వాక్కు అనేటటువంటి లక్ష్మీదేవికి నిలయం ఆయన. ఆయన దగ్గర వాక్సంపద ఉన్నది. ఈ ప్రపంచంలో ఇక అంతటి పండితుడు, వేద పండితుడు, జ్ఞాని మరొకడు లేడు. అటువంటి సరస్వతీ స్వరూపుడు, హరినీల విగ్రహం కలిగిన వాడు, ఇంద్రనీలమణి వలె, అంటే నలుపు అంటే మరీ దరిద్రపు నలుపు కాదు, అది ఇంద్రనీలమణులని ఉంగరాల్లో వాటిలో ఉంటాయి చూసారా, ఆ నీలమణి వలె జిగేల్ జిగేల్ అనే నీలకాంతి కలిగిన వాడు, తన నీలకాంతితో ఆ ప్రపంచాన్ని వెలిగించేస్తూ అంతఃపురాన్ని ప్రకాశింపచేస్తూ పరాశర పుత్రుడు వ్యాసుడు తక్షణం తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నమస్కారం, ఏమిటి ఆజ్ఞానగానే? తండ్రి, ఈ భీష్ముడి యొక్క అనుగ్రహం వల్ల నిన్ను గుర్తు తెచ్చుకున్నాను. విచిత్ర వీరుడు చచ్చిపోయాడు, నీ సోదరుడి భార్యలు వెళ్ళు, ఈ అంబికాంబాలికలకి సంతానాన్ని ప్రసాదించు, కురువంశాన్ని పునరుద్ధరించు అనగానే ఆయన అన్నాడు, నేను సంతానం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ వ్యాసుండి కదా, కొన్ని పరీక్షలు పెడతాను. నా శరీరం మహాసువాసనతో ఉంటుంది, నేను నిజానికి మీ అందరికీ చాలా ఆకర్షణీయమైన రూపంతో ఉంటాను, నీ కోడళ్ళని మాత్రం పరీక్షిస్తాను. నా శరీరం నుంచి కొంచెం చెమట వాసన వచ్చేలాగా, నా జడలు అసహ్యంగా కనబడేలాగా, నేను నీలంగా అందంగా కాకుండా నల్లగా కనబడేలాగా ప్రవర్తిస్తాను. అయినప్పటికీ నన్ను అసహ్యించుకోకుండా నీ కోడళ్ళు నా దగ్గరికి రాగలిగితే, నేను సజ్జోగర్భంలో అంటే తక్షణం గర్భం ధరించి పిల్లలు పుట్టే మంత్రశక్తి ద్వారా వాళ్ళకి పిల్లల్ని ఇస్తాను. దీనికి ఒక ఏడాది పాటు వాళ్ళు నియమంతో ఉండాలి. ఒక సంవత్సర కాలం పగటిపూట భోజనం చేస్తే రాత్రి మాని, లేదా రాత్రి చేస్తే పగలు మాని నేనిచ్చే మంత్రజపం చెయ్యాలి. ఇలా సంవత్సర కాలం వాళ్ళు నియమం పాటిస్తే సత్సంతానం ఇస్తాను. కానీ మళ్ళీ చెబుతున్నాను, యది మే సహతే గంధం రూపం వేషం తథా వపుహు అద్యైవ గర్భం కౌసల్యా విశిష్టం ప్రతిపద్యతాం. నా శరీరం నుంచి వచ్చే విచిత్ర గంధం వాసన వాళ్ళు భరించాలి. అంటే ఆయన కూడా పరీక్షిస్తున్నాడు. సహజంగా వ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల గంధపు చెట్ల సువాసన వస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అవతల వాడికి నా మీద భక్తి ఉందో లేదో తెలియాలిగా, అందువల్ల నేను విచిత్ర వాసనతో ఉంటాను. ఆ వాసన వాళ్ళకి వెగటు పుట్టించవచ్చు. నా రూపం విచిత్రంగా ఉంటుంది, నా వేషం విచిత్రంగా ఉంటుంది, నా శరీరం మరీ బొత్తిగా నల్లగా ఉండేలా చేసుకుంటాను. ఆ రూపగంధ వేష ఆదులను చూచి అసహ్యించుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఏడాదిలో గర్భం వస్తుందంటే, నాయన నా కోడళ్ళు నువ్వు ఎలా వచ్చినా సంతోషంగా ఒప్పుకుంటారు, కానీ ఏడాది దాకా నేను ఆగలేను, ఎందుకంటే ఇప్పుడే నాకు పిల్లలు కావాలి, నా వంశం నిలబడాలి. సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పటికే హస్తినాపుర సింహాసనానికి వారసుడు లేక ఈ భీష్ముడు ఏదో రాజదండాన్ని సింహాసనం మీద పెట్టి నానాయాతనపడి పరిపాలన చేస్తున్నాడు. తక్షణం నాకు కావాలనగానే, తక్షణం కావాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా నీ మాట కాదనలేను, అయితే ఈ రాత్రి నీ పెద్ద కోడల్ని అలంకరించుకుని నా రాక కోసం తన మందిరంలో ఎదురు చూడమను అన్నాడు ఆయన. వెంటనే ఈవిడేం చేసింది, పెద్ద కోడల్ని పిలిచి, కోడలా నీ దగ్గరికి మహాత్ముడు వ్యాసుడు వస్తాడు, దేవరన్యాయంతో నీకు గర్భాన్ని ప్రసాదిస్తాడు, ఆ క్షణమే నువ్వు గర్భం ధరించి నిమిషాల్లో కొడుకుని కంటావు, ఇదంతా కేవలం 12 నిమిషాల్లో జరుగుతుంది, అతన్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకో, మనుధర్మశాస్త్ర ప్రకారం ఇలా సంతానం పొందడం ధర్మం అనగానే, అలాగే నాకు సంతానం కావాలని కోరికగా ఉందని శుభ్రంగా మంగళస్నానం చేసి అలంకరించుకుని మల్లె పువ్వులు పెట్టుకుని మంచం మీద టీవీగా పడుకుందిట, కూర్చోలేదు పడుకుని ఉందిట, అదొక లక్షణం కొంతమంది దౌర్భాగ్యం లక్షణం, వచ్చేవాడి కోసం గౌరవంగా ఎదురు చూడకుండా అలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఉన్నది. సరిగ్గా ఆ సమయానికి, ముహూర్త సమయానికి అక్కడికి వచ్చాడు వ్యాసుడు. తస్య కృష్ణస్య కపిలాం జటాం దీప్తే చలోచనే బభ్రూణి చైవ శ్వశ్రూణి దృష్ట్వా దేవీ న్యమీలయత్తు. ఆయన నల్లగా ఉన్నాడు, కావాలని తన శరీరాన్ని మరీ నలుపు చేసుకున్నట్ట. ఆ నలుపు ఎలా ఉందో తెలిసిన, ఏదో గౌడిగేది, బాగా నల్లగా ఉండేటటువంటి కాటుక, ఇలాంటి వాటి వల్ల అయిపోయాడు. నీలంగా అందంగా ఉండే స్వామివారు కావాలని మరీ నల్లగా కనబడ్డాడు. అసలు ఒక్కళ్ళు కనుక మన ఉపన్యాసానికి ఎదురుగుండా కూర్చుంటే ఇంకా వేరే మనకి చీకటి అక్కర్లా, లైట్లు అర్పక్కర్లా, అది ఒక భగవంతుడు ఇచ్చినది, ఏం చేస్తాం మనం? అంత నల్లని రూపంతో జడలేమో అట్ల కట్టేసి విచిత్రంగా, ఆ జడలు పాముల్లా కనపడుతూ ఉండగా, ఇంతంత మేసాలు ఓడల్లా వేళ్లాడుతూ ఉండగా, మేసాలు కూడా ఓడల్లో ఉన్నాయట, గడ్డం అడ్డంగా తిరిగిందిట, కావాలని అలా కనపడుతున్నాడు. అసలు ఈవిడ నన్ను ఎలా గౌరవిస్తుందో చూద్దామని ఆవిడ దగ్గరకు వచ్చాడు. దాంతో ఆవిడ, ఏదో మరిది గారు వస్తారంటే మహానుభావుడు అందగాడు వస్తాడు అనుకున్నాను, ఈ దౌర్భాగ్యుడు వచ్చేటువంటి చిచ్చి ఇదేం శరీరం ఇదేం గడ్డాలు, అవి మరీ అట్టగట్టేసిన వేసాల మర్రి ఓడల్లాగా పిశాచంలో ఉన్నాడు అని కంగారు పడి టక్కన కళ్ళు మూసేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో ఆయన తన చెయ్యి అలా చూపించాడు, అందులోంచి అమృత కిరణములు ఆవిడ గర్భంలో ప్రవేశించాయి. ఆ ప్రవేశిస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు మూసుకున్నది, వెంటనే గర్భం ధరించింది, కుమారుణ్ణి కన్నది. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసిన, అమ్మా సత్యవతి, నువ్వొకటి అనుకుంటే దైవం మరొకటి తెలిచాడు. ఈవిడ నన్ను చూచి అసహ్యించుకుని కళ్ళు మూసుకుంది. నేను ముందే చెప్పానా, నన్ను చూసి అసహ్యించుకోకుండా ఉంటేనే సత్సంతానం కలుగుతుందని. ఇప్పుడు ఈ పుట్టేవాడు దౌర్భాగ్యుడు పుడతాడు అనగానే ఆవిడ తెల్లబోయి, ఎటువంటి వాడు పుడతాడు నాయన అన్నది. అదిగో చూడు, నీ కళ్ళ ముందు పుడుతున్నాడు అనగానే కుర్రాడు పుట్టుకొచ్చాట. వాడు ఎలాంటి వాడు, బల్లవన్మదనాగాయుత బల్లయుతుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండలగుడు ధృతరాష్ట్రుండాలలనకు. మహావీరుడు ఒకడు పుట్టాడు, బలవన్మదనాగాయుత బలయుతుడు. అయుతము అంటే 10,000, నాగ అంటే ఏనుగు, నాగాయుత అంటే 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు పుట్టాడు. మళ్ళీ ఆ ఏనుగులంటే కూడా ఏనుగుల్లో రకరకాల ఏనుగులు ఉంటాయి. 10,000 ఏనుగులు బలం అన్నాం కదా అని పాప సర్కస్లోనో లేకపోతే జూల్లో తిండి పెట్టుకుంటే వాటి తినేసి తెస్తున్నారు. ఏనుగులకి తిండి పెట్టమంటే సగం నిర్వాహకులు తిని ఏనుగు కింద పెసరు పెడుతున్నారట. అలా పెడితే ఏమవుతుంది, ఏనుగు కాస్త ఇలా పీనుగు అయిపోతుంది. పీనుగుల్లో ఉండే 10,000 ఏనుగులు బలం వల్ల అక్కడ బలవన్మద నాగాయుత బలయుతుడు మంచి బలము కలిగి అడవిలో స్వేచ్ఛగా తిరిగే మదించిన మంచి బలం కలిగిన 10,000 ఏనుగుల బలంతో పుట్టాడు వాడు. కానీ మాతృదోషం వల్ల, అనగా తల్లి ఇతన్ని చూసి కళ్ళు మూసుకోవడం వల్ల, ఆ సమయంలో గర్భం ధరించడం వల్ల కళ్ళు లేకుండా గుడ్డాడు పుట్టాడు. ప్రజ్ఞాచక్షుడు అంటే తెలివితేటలే కళ్ళు, అసలు కళ్ళు ఉండవు. గుడ్డివాడిని గుడ్డివాడు అనేవారు కాదు, ప్రజ్ఞాచక్షుడు అనేవారు. ప్రజ్ఞ అనగా తెలివితేటలే కళ్ళుగా కలిగినవాడు, నేత్రములు లేనివాడు. అటువంటి వాడు ధృతరాష్ట్రుడు అంబికకి పుట్టాడు. వాడికి చేతుల్లో 1,000,000,000 సింహముల బలం ఉండేదట, శరీరం 10,000 ఏనుగుల బలం. అతడు ప్రేమతో కౌగిలించుకుంటే చెప్పలేం కానీ ఎవడి మీదనో కోపం వచ్చేలా గట్టిగా నొక్కాడా, ఇహవాడు ఎంత గొప్పవాడైనా పచ్చడైపోవలసిందే. ఇనుముని కూడా తన చేత్తో పిండి చెయ్యగలిగేంత బలం అతని శరీరానికి ఉన్నది. అటువంటి వీరుడు పుట్టాడు. దాంతో చాలా బాధపడిపోయి, అయ్యయ్యయ్యో ఎంత పని జరిగింది నాయన, ఏదో మహావీరుడు పుడతాడు హస్తినాపుర సింహాసనానికి వారసుడవుతాడు అనుకుంటే, ధృతరాష్ట్రుడు ఈ లలనకి అంబికకి కురుకుల ప్రవరుడై పుట్టినటువంటి వాడు ఎందుకు పనికిరాని వాడు, గుడ్డివాడు పుట్టాడు. ఎంత బలం ఉంటేనే గుడ్డివాడు గుడ్డివాడే కదా, గుడ్డివాడి వల్ల పరిపాలన ఏమి సాగుతుంది? శరీరంలో అన్నిట్లోకి ఉత్తమాంగం శిరస్సు ముఖ్యం. శిరస్సు లేకపోతే వాడు ఎవడో తెలియదు. ఆ శిరస్సులో మళ్ళీ మేలు కళ్ళు, ఆ కళ్ళు లేనివాడు ఎలాగా? కాబట్టి రెండో ఆవిడ అంబాలికకి సంతానాన్ని ప్రసాదించింది ఆవిడ. ఈ రెండో కోడలైనా జాగ్రత్తగా ఉంటే మంచి కొడుకు పుడతాడు అన్నాడు ఆయన. సరే, రెండో కోడలు కూడా మర్నాడు రాత్రి అలంకారం చేయించారు. ఆవిడ కూడా మంచం మీద పడుకుని ఎదురు చూస్తోంది. ఇంతలో ఈయనసారి ఇంకా విచిత్రమైన నలుపు రంగుతోటి పెద్ద పెద్ద జడలతో వెళ్ళాడు. పెద్ద ఆవిడ కంటే ఎక్కువ పరీక్ష పెట్టాడు. ఈవిడ కంగారు పడి కళ్ళు మూసుకోలేదు కానీ కొంచెం తెల్లబోయిందిట. నేనేదో పరమసుందరాకారుడు వస్తాడనుకుంటే ఇలాంటి వాడు వచ్చాడేమిట్రా బాబు, ఈ ముసలాడు వయస్సు ఉడిగిన వాడు, ఆయన అలా కనపడ్డాడు అనమాట వ్యాసుడు. అందుకని ఒక క్షణం అలా నిశ్చేష్టులైపోయింది. దానివల్ల ఏమైంది, ఈవిడికి గర్భం వచ్చింది. కానీ మరీ ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ ఉండే తెల్లవాళ్ళు ఉంటారే, అటువంటి అవధాత వర్ణం తెల్లని వాడు పుట్టుకొచ్చాట. అంబాలికకును గుణరత్నాంబుధి పాండుర విరాజితాంగుడు ప్రభవించన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప ధర్మ సర్వజ్ఞుండై. ధర్మము నెరిగినవాడు, పరాక్రమవంతుడు, సద్గుణములు కలిగినవాడు, పాండుర విరాజిత అంగుడు, తెల్లని శరీరంతో పుట్టాడు. ఆ రోజుల్లో మన మండలంలో అంత తెల్లగా ఉండేవాళ్ళు కాదు. అందువల్ల అదొక విచిత్రమే అనుకుంటుంది. దానికి ఏదో అసహ్యమేం కాదు. కాకపోతే అంత తెలుపుని మన భారత భూమిలో పూర్వం చూడలేదు. అందుకని వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే తెలుపు అనమాట. అటువంటి వాడవడం వల్ల పాండురాజు అంటే తెల్లని రాజు అని అర్థం. పాండు అంటే తెలుపు అని అర్థం. అలాంటి వాడు పుట్టుకొచ్చాడు. కురువంశాన్ని నిలబెట్టేవాడు ఆయన వల్లే ఆ వంశం వాళ్లే చివరికి మిగిలేరు గనక ఆయన కౌరవ వంశాన్ని నిలబెట్టాడు. అప్పుడు తల్లింది, పెద్దవాడు కళ్ళు లేకుండా పుట్టాడు, రెండోవాడు చాలా గొప్పగా ఉన్నాడు కానీ మరీ ఇంత తెల్లగా ఉంటే ఏమిటో కొంచెం లోటు అనిపిస్తున్నది. మన వంశంలో ఇంత తెల్లవాళ్ళు ఉండరు, మరీ నలుపు మరీ తెలుపు భరించలేం. ఇతడు అందగాడైనప్పటికీ ఈసారైనా సర్వలక్షణ సంపన్నుడు, మరీ నలుపు మరీ తెలుపు కాకుండా బలవంతుడు సద్గుణుడు అయిన వాడు ఒకడు కావాలి అనగా, నీ పెద్ద కోడల్ని మళ్ళీ పంపించన్నాడు ఆయన. వెంటనే ఈవిడ మళ్ళీ అంబిక దగ్గరికి వెళ్ళింది. ఈసారైనా సత్సంతానాన్ని పొందవే బాబు, మా వాడి పరీక్షది, ఆయన చూసి అసహించుకోక అనగానే ఈవిడ ఏమోనండి అని కాదనలేక ఒప్పుకుని అంతఃపురంలోకి వచ్చి ఒక దాసీదాన్ని పిలిచి, ఈ మునుల దగ్గరికి వెళ్ళలేం, ఏదో క్షత్రియుడు వస్తే బాగుంటుంది తప్ప ఈ దౌర్భాగ్యుడు ఈ గడ్డాలతోటి నల్లగా ఉన్నవాడు వస్తూ ఉంటే, అతని శరీరం నుంచి కాస్త చెమట వాసన వస్తుంటే చూడడానికి చికాక్గా ఉంది, నేను అతని దగ్గరికి వెళ్ళబుద్ధి చేయడం లేదు, నాకు నువ్వు నా వదులు వెళ్ళు అని అలంకరించి దాసీదాన్ని పంపిందిట. చూడ్డానికి ఆ దాసీదానికి అలంకారం చేస్తే కొంచెం అంబికలాగే ఉంది, మేకప్ చేస్తే ఎవరైనా బాగానే ఉంటారు, అందుకని ఆవిడ బాగా మేకప్ చేశారనమాట. కొంతమంది చూశారు మీరు యాంకర్లు వస్తూ ఉంటారు, వాళ్ళు మేకప్ తీసాక చూడాలన్నమాట, నాకు ఈ ధర్మ సందేహాలు తగులుతుంటారు కదా. ఇందాక ధర్మ సందేహాలు చెప్పిన ఆవిడ మళ్ళీ వేరే మార్పు మొహం గడుక్కు రాగానే, అమ్మాయి నువ్వెవరమ్మా అని అడిగాను దండం పెడుతుంటే, నేనేనండి అంది. నేనేనంటే ఇందాక మిమ్మల్ని ప్రశ్నించానండి అంది. ఓహో తల్లి, ఇలా గనక టీవీలో కనపడితే ఇక జనాలు జీవితంలో ధర్మ సందేహం అడగరు అనిపించి ఏం అనలేక ఊరుకుంటాం అప్పుడప్పుడు, ఎందుకంటే మేకప్లు అలా అనిపిస్తారు, ఆ మొహం గడిగితే అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి ఎందుకు చెబుతున్నాం అంటే, ఎవరికైనా సరైన అలంకారం చేస్తే చాలా సుందరిగా ఉంటారు, దాసి కూడా అంత బాగుందట. ఈ దాసి ఆవిడ చాలా ఉత్తమురాలు. మనిషి యొక్క ప్రవర్తనకి సంపదకి కులానికి సంబంధం లేదుగా, ఆవిడ ఎంతో ప్రేమతో మహాత్ముడైన పరాశర పుత్రుణ్ణి వ్యాసుణ్ణి సేవించింది. అప్పుడు ఆయన మెచ్చుకుని, దాసివైనా నీవు పరమభక్తితో నన్ను సేవించావు, నా దివ్య మంగళ విగ్రహం చూడు అని తన అసలు అందమైన రూపం చూపించి ఆవిడ చూడగానే దాసి అని తెలుసుకోలేడు ఆయన. అవతల వాళ్ళ అజ్ఞానంతో తన వదులు అలంకరించి పంపినా ఆవిడ దాసి ఆవిడని ఆయనకి తెలుసు, కారణ జన్ముడు అయినా ఆయనకి తెలియదే ఉంది. ఓ దాసి, నువ్వు దాసివి కాదు, నువ్వు వాసికెక్కుతావు, ప్రసిద్ధికెక్కుతావు, పరమధర్మాత్ముడు ఒక మహాత్ముడు పుడతాడు నీకు అని ఆవిడకి ఒక సత్పుత్రుణ్ణి ఇచ్చాడు. అదిగో ఆయనే విదురుడు, ఆయన మామూలు వాడు కాదు. చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున జముడు సంభవిల్లే, విదురుడనగ ధర్మ విదుడు పారాశర్యు వీర్యమునను భువిన వార్యబలుడు. చాలా కోపం కలిగిన మాండవ్యుడు అని ఒక ముని ఉన్నాడు, ఆయనకి కోపం రాదు, వస్తే ఆ కోపానికి తిరుగుండదు. అటువంటి మాండవ్యుడనే ముని ఒకప్పుడు యముణ్ణి శపించాడు, దాంతో యముడు తన అంశతో విదురుడిగా పుట్టాడు ఈ దాసీదానికి. యముడి యొక్క అంశతో పుట్టడం వల్ల ఆయన యావజ్జీవితం ధర్మబద్ధంగా బతికాడు అనగానే జనమేజయుడికి ఆశ్చర్యం కలిగింది, యమధర్మరాజు అంతటి వాడికి శాపమిచ్చిన ఆ మాండవ్యుడెవరు, అసలు యముడు ఎందుకు పుట్టాడు, ఈ కథా కమామిషు వివరించమనగానే అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం మాండవ్యుడని ఒక ఋషి ఉన్నాడు, ఆయన మహాతపస్శాలి, ఆయన తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఆయనకి సకల శక్తులు ఇచ్చాడు. ఎన్ని శక్తులున్నా ఆ శక్తులతో మహిమతో ఆకాశ మార్గంలో ప్రయాణం చెయ్యకుండా కాలినడకన యాత్రలు చేసేవాట ఆయన. పాదయాత్ర చేసి తీర్థయాత్రలకు వెళ్ళేవాడికి, దేవదర్శనానికి వెళ్ళేవాడికి ఎక్కువ మహిమలు వస్తాయి, పునర్జన్మ ఉండదు. అందుకనే మీకు ఎక్కువ మంది పాదయాత్రతోటే వెళ్ళేవారు. వ్యాసుడు పాదయాత్ర చేశాడు, ఈ మాండవ్యుడు పాదయాత్రతోటే తీర్థయాత్రలు చేశాడు. ఒంటరిగా ఎవరూ లేకుండా తానొక్కడే కాలినడకన భూమండలం అంతా తిరుగుతూ తిరుగుతూ ప్రతిష్ఠానపురం చేరాడు. దాన్ని పైఠాన్ అంటాం, తూర్పు పంజాబులో ఉండేది, ఇప్పుడు అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ప్రతిష్ఠానపురాన్ని పరమధర్మాత్ముడైన ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఈయన చీకటి వేళ ఆ నగరానికి చేరి అక్కడ ఉన్న ఒక సత్రం అరుగు మీద కూర్చుని మౌన వ్రతంతో 9 రోజులు ఈ నగరంలో నేను జపం చేసుకుంటాను అని శపథం పూనాడు. మౌన వ్రతం ఆయనకి నియమం, 9 రోజులు మౌనంగా ఉండి శివపంచాక్షరి చేసుకున్నాడు ఆయన. ఒకరోజున ఆయన ఆ సత్రం అరుగు మీద ఉండగా కొంతమంది బందిపోటు దొంగలు రాజుగారి ఖజానా మీద పడి ఖజానాలో ఉన్నటువంటి విలువైన నగలు కిరీటాలు, ఆఖరికి రాజముద్రిక అది కూడా దొంగతనం చేసి మూటలు కట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న భటులు చూశారు. ఆరేకులు అంటారు, అంటే నైట్ పూట రాత్రిపూట గస్తీ తిరిగే భటుల్ని ఆరేకులు అంటారు. అటువంటి ఆ రాత్రిపూట గస్తీ తిరిగే భటులు ఈ దొంగలు మూటలు పట్టుకుపోతుంటే చూసి వెంటబడ్డారు. దాంతో దొంగలు భయపడిపోయారట. ఈ భటులకు దొరికామంటే చంపి పారేస్తారని కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మాండవ్యముని ఉన్న చోట ఈ నగల మూటలు పారేసి లోపలికెళ్ళి దాక్కున్నారు. ఇంతలో ఈ భటులు మాండవ్యుడి దగ్గరికి వచ్చారు. ఏ ముని, ఈ మూటలు నీకు ఎలా వచ్చాయి? కొంతమంది దొంగలు ఖజానాలో పడి ధనం ఎత్తుకుపోతూ ఉంటే మేము వాళ్ళని వెంటబడి తరుముకుంటూ వచ్చాం, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అంటే ఈయన మౌనంగా దీక్షలో జపంలో ఉన్నాడుగా, కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు, ఆయన సమాధిలో ఉన్నాడు, వాళ్ళు కుదిపారు, ఆయన కదలలేదు. దాంతో వాళ్ళకు అనుమానం వచ్చి ఇక్కడ మూటలు ఉన్నాయి, వీడు మాట్లాడటం లేదు, ఈ లోపల ఏమైనా ఉన్నారేమో చూద్దామని పెడితే సత్వరంలో దొంగలు దొరికారు. దాంతో ఆ దొంగల్ని, ఆ దొంగలకి నాయకుడు వీడేనేమోనని అనుమానంతో ఈయన్ని రాత్రికి రాత్రి బంధించి నగలతో పాటు రాజు ముందు నిలబెట్టారు. అసలే రాజుగారు అర్ధరాత్రి నిద్రలో ఉన్నాడు, ఆయన ముందు ఈ ఆరికులు మాండవ్యుణ్ణి దొంగల్ని నిలబెట్టి జరిగింది చెప్పగానే రాజుగారు వెనక ముందు చూడకుండా వీడే దొంగల నాయకుడు అయి ఉంటాడు. మునీశ్వరుడు వేషంతో మౌన వ్రతంతో ఉండి ఉంటాడు. వీడి దగ్గరేగా నగలమూటలు దొరికాయి, లోపలేమో దొంగలున్నారుగా, ఎందుకు మాట్లాడటం లేదంటే తాను దొంగననే విషయం బయటపడుతుందని. ఇలాంటి దౌర్భాగ్యులు సన్యాసుల వేషాల్లో లోకాలని మోసం చేస్తున్నారు. ప్రతి దుర్మార్గుడు పొట్టపోషణ కోసం సన్యాసి వేషం వేసుకోవడమే, ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు. కాకపోతే కాషాయ వస్త్రం ధరించిన వాడిని చంపకూడదనే శాస్త్రం ఉంది గనక మిగతా దొంగలందరినీ మాత్రం తలకాయ నరికి చంపేయండి, వీడిని మాత్రం కొరత వెయ్యండి అన్నాడు ఆయన. కొరత అంటే ఏమిటో తెలిసిన, ఒక కర్రని సన్నగా చెక్కి ఆ కర్రని భూమిలో 8 అడుగులు పాతి దాని మీద ఈ మనిషిని తీసుకెళ్లి ఆసన స్థానంలో దింపేసేవారు. మనకి వికెట్లను ఉంటే చూసారా, సన్నగా పొడుగ్గా పెన్సిల్లాగా చెక్కి దాని మీద 2 కాళ్ళు పుచ్చుకుని మల స్థానంలో వాడిని అలా దింపేస్తారన్నమాట. 2 కాళ్ళు పుచ్చుకుని ఆ కర్ర పొట్ట దాకా వెళ్ళిపోవాలట. కర్ర మీద పెట్టి ఇలా కింద కసిక్కి దింపితే ఏమవుతుంది, మలస్థానం నుంచి అది ఏ పొట్ట దాకానో వెళ్ళిపోతుంది, ఓపిక ఉన్నంతసేపు కొట్టుకు తస్తాడు. పరమ పాపాత్ములకి అలాంటి శిక్ష వేసేవారు. ఈ ఖజానాలో ఉన్న రాజముద్రిక లాంటి వాటిని అపహరించిన దొంగలకు అలాంటి శిక్ష వేసేవారు కాబట్టి ఆ రోజుల్లో దొంగతనాలకి జడిసేవారు. అలాంటి శిక్షలు లేక ఈ రోజున ఇష్టం వచ్చినట్టుగా ఎవడి దారిన వాడు దొంగలు, ఎవడికి వాడు పన్నులు ఎగ్గొట్టేవాడు, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వెయ్యాలండి ఇలాంటి శిక్ష, లేకపోతే అటువంటి పాపాత్ములు మనకి ప్రభువులు అయిపోతున్నారు, వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం, వాళ్ళు రెచ్చిపోతున్నారు, వారు పార్టీలు పెడుతున్నారు. దాంతో భారతదేశం అంతా నీచులతో నిండిపోతుంది. అందుకనే పూర్వం కఠోరమైన ధర్మశాస్త్రాన్ని అమలు పరిచేవారట. కొంతమంది ఒకళ్ళిద్దరు ఎప్పుడైనా నిజంగా ఇలాంటి పాపరహితులు కూడా శిక్ష పాలైనప్పటికీ కూడా శిక్ష అనే భయముతో 3 అంతుల 30కి దొంగతనాలు ఉండేవి కదట. ఒకవేళ ఎవడన్నా అలా చేస్తే చేతులు నరకడం, వాళ్ళని చంపడం, ఇటువంటి శిక్షలు చాలా కఠినంగా చేసేవారు. చెప్పాడు మనుస్మృతిలో, ధర్మం నిలబెట్టాలంటే కొన్ని చోట్ల కఠినంగా శిక్ష వెయ్యాలి, లేకపోతే పాకిస్తాన్ టెర్రరిస్టులు హైదరాబాద్లో ఇష్టం వచ్చినట్టు తలదాచుకుని పాత బస్తీలో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా 10 ఏళ్ల పాటు దేశాన్ని నాశనం చేసి పారేశారా? వాళ్ళేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? ఆవులన్నింటినీ చంపి పారేస్తున్నారా? వాళ్ళకి శిక్షలు లేకపోవడం వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇదే ఇలాంటి వాళ్ళకి వెంటనే ఉరి వెయ్యండి. ఒక్క టెర్రరిస్టిక్ కనుక ఇంతవరకు ఉరిపడిందా గట్టిగా? వాళ్ళేమో 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా హాయిగా బిర్యానీలు తింటూ జైల్లో గడుపుతున్నారు. ఈ సిస్టమ్ మారాలి. ఇది మారకపోతే, పూర్వంలాగా విశిష్ట ధర్మం నిలబడే శిక్షలు పడకపోతే ఈ భూమి అంతా ఉగ్రవాదంతో నిండిపోతుంది అని శాస్త్రం. నేను చెప్పడం కాదు, ఇది వ్యాసుడు చెప్పిన మాట, ఇది భారతం చెబుతున్న నీతి. పాపాత్ములకి నీతులకి ఎప్పుడు శిక్షలు పడాల్సిందే. అందుకనే రాజుగారు దొంగలకి మరణశిక్ష వేసి, కాకపోతే పొరపాటున ఈ ఋషి మౌనవ్రతంలో ఉన్నాడు, మరి మాట్లాడలేదు, ఎంత పలకరించినా నువ్వు ధర్మాత్ముడివా అధర్ముడివా ఎవడి వెంటే మరి మాట్లాడటంలా, ఈయన కర్మగాలు అప్పుడు మౌనవ్రతంలో ఉన్నాడు, అందుకని ఈయన దొంగల నాయకుడు అనుకుని కొరత వెయ్యండి అన్నట్ట. వెంటనే వాళ్ళు తీసుకెళ్లి కర్రని శూలంలో చెక్కి శూలాగ్రం మీద మలస్థానం నుంచి గుచ్చారు. ఆ గుచ్చడంలో పొట్టదాకా కాదు, కంఠం దాకా వెళ్ళిపోయింది ఆ కర్ర. ఆయన కొంచెం సున్నితంగా ఉంటాడు, వ్యాయామ శరీరం కాదు, అందువల్ల అలా దిగ్గానే కర్ర కంఠం దాకా వెళ్ళిపోయింది. కాళ్ళ చేతులను కొట్టుకుంటూ ఉండగా తన తపోనిష్టతో చేతుల్ని కాళ్ళని అదుపులో పెట్టుకుని ఆయన అలా జపం చేసి మహాతపస్సు చేశాట. 14 రోజులు దాని మీద ఉన్నా ఈయనకేం అవడంలా. రక్షక భటులు ఆశ్చర్యపోయారు. అందుకని కాపలా కాయడం మొదలెట్టారు. అసలు వీడు ఎలా బతుకున్నాడు, ఈ కర్రలో కంఠం దాకా దిగిపోయిన తర్వాత మానవ మత్తుడు బతుకుతాడా అని కాపలా వాళ్ళు, ఏదో ఉంది వీడి దగ్గరని ఆ చుట్టూతో కాపలా ఉన్నారట. ఏ క్షణంలో వీడు చస్తాడో లేక తప్పించుకుంటాడో చూద్దామని. మిగతా దొంగలు ఎలాగో చచ్చారు. ఈలోపు ఏం జరిగింది? మాండవ్యుడనే మహానుభావుడు సోలం మీద ఉన్నట్ట అని ఒక రాత్రి వేళ ఋషులు, దేవఋషులు పక్షుల వేషంలో వచ్చారు. మహాపక్షుల రూపాల్లో వచ్చి, మహాత్మా మాండవ్య, నీ వంటి తపోనిష్టాగరిష్ఠుడికి, తీర్థయాత్రలు కాలినడకన చేసే పుణ్యాత్ముడికి ఈ కష్టం వచ్చిందా? నీకు ఈ కష్టం ఎవరిచ్చారు? నీకు ఈ శిక్ష ఎవరు వేశారని అడిగారు. ఇతను తప్పుడు సమాధానం చెబితే ఈ శిక్ష అతనికి శాశ్వతంగా ఉంటుంది, ఇతను ధర్మబద్ధంగా సమాధానం చెబితే అతనికి ఈ శిక్ష నుంచి విముక్తి కలగజేద్దామని వచ్చారు వాళ్ళు. అప్పుడు మాండవీడు ఏమన్నాడో తెలుసిన, తతః సముని శార్దూలః తానువాచ తపోధనాన్ దోషతః కంగమిష్యామి నహి మేన్యోపరాధ్యతి. వెంటనే ఆ మునీశ్వరుడు మహాత్ముడు, ఇది ఏదో రాజుగారు నాకు శిక్ష వేశాడని చెప్పలా, ఈ ప్రతిష్ఠానపురం రాజుగారు వెనక ముందు చూడకుండా దుర్మార్గుడు నాకు శిక్ష వేశాడు, లేకపోతే దొంగల వల్ల ఈ కష్టం వచ్చింది, భటులు నాకు అన్యాయం చేశారు, ఇలాంటి మాటలు ఏం పలకకుండా, మీకు అన్నీ తెలుసు, ఎరిగి ఎరిగి నన్ను ఎందుకు అడుగుతారు, ఇందులో ఎవరి దోషం ఉన్నది? అందుకే దోషత కం గమిష్యామి, ఎవరి దగ్గరికి దోషం ఉందని నేను ఎవరి మీద ఈ దోషాన్ని ఆరోపించను, ఇందులో ఎవడి తప్పు లేదు. ప్రతి వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడంటే, కష్టం అనుభవిస్తున్నాడంటే అది వాడి కర్మ ఫలితమే, ఇతరుల అపరాధం లేదు. నేనెప్పుడో పాపం చేసుంటాను, ఎవరికో అన్యాయం చేసుంటాను, ఎవరినో హింసించి ఉంటాను, ఆ పాపాన్ని ఇప్పుడు ఈ రకంగా అనుభవిస్తున్నాను, ఇదంతా నా కర్మ అన్నాడు ఆయన. అంత బాధలో కూడా ఇతరులను నిందించలేదు. ఇది మనకి భారతం చెబుతున్న మరొక అపూర్వమైన ధర్మ సూక్ష్మం. ఎవరి వల్ల అయినా మనకి కష్టం కలిగితే నువ్వు ఈ అన్యాయం చేశావని ఎవరిని దెప్పకండి. ఇతరులు ఎవ్వరూ మనకి అన్యాయం చేయలేరు, మనం చేసుకున్న పాపమే మనకి ఇతరుల ద్వారా కష్టం ఇస్తోంది. మనకి సత్కారం జరిగిందంటే అది మన పుణ్యం, చిత్కారం వచ్చిందంటే మన పాపం. మన పుణ్య పాపములు సుఖ దుఃఖ రూపములలో ఇతరుల ద్వారా స్వీకరిస్తాం. జ్ఞానులు ఎప్పుడు అందుకే తనకెంత కష్టం వచ్చినా ఇతరుల మీద అభాండం వెయ్యరు. ఎవడన్నా కావాలని మన తిట్టాడంటే బాధపడకండి, నేను ఎప్పుడో ఎవరినో తిట్టుంటాను, ఇప్పుడు వీడు నన్ను తిడుతున్నాడు అనుకోండి. ఎవరన్నా మిమ్మల్ని పొగిడితే నిజమేనంటే మీరు చెప్పినట్టు నేను గొప్పవాణ్ణి అని ఆనందంతో ఎగరకండి. మనం ఎప్పుడో ఇతరులను పొగిడాం, ఆ పుణ్యం ఈ రూపంలో వచ్చింది అనుకోండి అంతే. అలాగే నేను కూడా అంతే, మధ్య మధ్యలో పురాణం మధ్యలో ఒక్కొక్కడు వచ్చి కూర్చుని కేలికి దగ్గి నానాయాతన పెడుతూ ఉంటే నేను ఎప్పుడో పురాణంలో ఎవడికో డిస్టర్బెన్స్ చేసి ఉంటాను, నన్ను ఏడిపిస్తున్నారు ఇప్పుడు అనుకుంటాను. అందువల్ల సహజం అది. లేకపోతే ఏంటి, సరిగ్గా అప్పటిదాకా ఆగినటువంటి వాడు ఎవడో వస్తాడు చూడు, అద్భుతంగా జనం రావాలి వినాలి కాదని అండల్లా, కానీ ఏ ఏడున్నర దాకా ఏమిటి ఇంటి దగ్గర చేసే పని, మధ్యలో రావడం, ఆ కుర్చీలో కూర్చున్నవాడిని కదపడం, నా ముందు నుంచి 100 సార్లు కదలడం, దాంతో నాకు ఎంత చికాకు వస్తుంది. అప్పుడు నేను ఏమనుకుంటానంటే, నేను ఎప్పుడో పురాణం చిన్నప్పుడు వింటప్పుడు తెలియక పాపం ఏ పుణ్యాత్ముడో పురాణం చెబుతూ ఉంటే మధ్యలో ఒక రుక్చిచ్చి లాగి ఉంటాను, ఇలా ఆయన ఏడిపించుంటాను, ఆయనకి ఇబ్బంది కలిగించుంటాను, ఇప్పుడు ఆయన బదులుగా ఆ పాపం వీళ్ల రూపంలో నేను అనుభవిస్తున్నాను అనుకోవలసిందే తప్పదు మనం ఎవరైనా సరే. కాబట్టి ఈ రోజు నుంచి మీరెవరైనా నా పురాణంలో డిస్టర్బెన్స్ కలిగిస్తే రేపు పొద్దున ఇలాంటి డిస్టర్బెన్స్ మీకు ఎక్కడో ఇంకో రూపంలో వస్తుంది, కొంపలో పెడతాడు చిచ్చుదేవుడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుక్షణం మనం చేసిన పుణ్యపాప కర్మలు అనుభవించక తప్పదు. అందుకే భారతంలో చివరి కొసమెరుపుగా చెప్పాడు, నహిమేన్యోపరాజ్యతి, ఇది ఇతరుల యొక్క అపరాధం కాదు, నా అపరాధం నేను అనుభవిస్తున్నాను. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి చెడ్డ మనం చేసిన కర్మలే మనం అనుభవిస్తాం అనగానే ఆ పక్షులు ఆశ్చర్యపోయి, ఇక నిన్ను మేమేం చేయగలం, నీకు భగవంతుడి అండ ఉన్నది, నువ్వు మహాత్ముడివి అని దీవించి వెళ్ళిపోయారు. ఈ భటులు విన్నారు, కూడా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మతిపోయింది, ఒక మహాత్ముడికి మనం అన్యాయం చేశాం, మౌనవ్రతంతో ఉన్నాయని మౌనవ్రతాన్ని గ్రహించలేక అజ్ఞానంలో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాం, ఆయన వెనక ముందు చూడకుండా శిక్షించాడని కనిపెట్టి పరుగు పరుగున వెళ్ళి రాజుగారికి రహస్యం చెప్పగానే రాజుగారు రాత్రికి రాత్రి పరిగెత్తుకొచ్చాడు. రావడంతో సాష్టాంగ నమస్కారం చేసేశాడు. ఆ సోలం నుంచి ఆయన బయటికి లాగడానికి ప్రయత్నించాడు, కానీ కర్ర దిగిపోయిందిగా రావడంలా. అప్పుడు ఆయన అన్నాడు, మహాత్మా నాలాంటి రాజులు నరకానికి పోతారు, అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం. ఎప్పుడైనా మనకి ప్రభుత్వ పరిపాలన వచ్చిందని ఆనందించకండి. ఒక ప్రభుత్వంగా ఏర్పాటు చేశామంటే, పరిపాలన చేస్తున్నామంటే అందులో ఏదన్నా పొరపాట్లు చేస్తే వెంటనే నరకానికి పోతాం. ఆ రోజుల్లో అంత ధర్మాత్ములు కూడా చిన్న పొరపాటు చేసి కొంతకాలం నరకానికి వెళ్ళేవారట, తర్వాత స్వర్గానికి పోయేవారు. ఇప్పుడా పుణ్యం ఎంత పాపం అంత కలియుగంలో. నేనల్లా వ్యాసుడు నడుసమా వెళ్ళి నా మీద పడకండి. కలియుగంలో మనల్ని పరిపాలించే వాళ్ళల్లో 90% పాపం 10% మంచి ఉంటుందట. ఏదో కొంతమంది ఉంటారులేండి మహానుభావులు 60% 40%లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే భూమి మీద ఉన్నాక తప్పదు, ఈ పాపాత్మలో ఎవడు చేసినా పాపం ఆ పైవాడికి తప్పదు. ఆయన మంచివాడే, ప్రధానమంత్రి గారు చాలా గొప్పవాడు, కానీ ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఉండాలి అంత జాగ్రత్తగా. ఉండకపోతే అంత పుణ్యాత్ముడు కూడా ఏదో ఒకసారి నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకని రాజ్యాంతే నరకం ధ్రువం. మహానుభావులు ఎంత గొప్పవాళ్ళైనా మన పరిపాలకులు ఒక్కసారైనా నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే తెలుసో తెలియకు ఇలాంటి పొరపాట్లు చేస్తాం కనుక. నన్ను క్షమించండి అని కాళ్ళు గట్టిగా పట్టుకుని బతిమాలి ధ్యానిస్తే ఆయన అన్నాడు, రాజా నేను ముందే చెప్పాను ఇది నీ తప్పు కాదు, నేను ఏదో చేశాను తప్పు, ఆ తప్పుని నీ ద్వారా నీవు విధించిన శిక్ష ద్వారా అనుభవిస్తున్నాను అన్నట్ట. ఒరే నాయనలారా ఈ కర్ర లాగేయండి అన్నాడు రాజుగారు. ఆ లోపలికి దిగిపోయిన తర్వాత రావడం లేదు, అది దింపడం తేలిక, కానీ గోడకు మేక కొడితే అది లాగడానికైనా కాస్త తేలిక అవుతుందేమో, కానీ శరీరంలో గడిపోయిన కర్ర ఎంత గింజుకున్నా రాకపోతే ఆయన ఏం చేశట్ట, ఒరే ఆ మలస్థానం వరకు దీన్ని జాగ్రత్తగా రంపంతో కోసేయండి అన్నట్ట. కోసేశారు, లోపల ఆ కర్రలో ఉండిపోయింది. యావజ్జీవితం లోపల ఆ శూలం ఉండిపోయింది. శూలాన్ని ఆణి అంటారు. అప్పటి నుంచి శూలము శరీరములో ఉండి చిరంజీవిగా కలియుగాంతం వరకు బతికిన మాండవ్యుడు ఆణి మాండవ్యుడు అయ్యాడు. ఆయన బతికాడు. అయితే అదృష్టం ఏమిటంటే ఈశ్వరుడు లోపల శూలమున్న అతనికి మాత్రం ఏ బాధ లేకుండా అన్ని రకాలుగా శరీరం ఇంతో పూర్వం ఎలా ఉందో అలాగే ఉండేటట్టు వరం ఇచ్చాట ఆయన శివభక్తికి మెచ్చుకుని. అందువల్ల ఆయన బతికాడు. కానీ లేకపోతే శరీరంలో కర్రో ముల్లో ఉంటే బతుకుతామా? కడుపులోకి ఏదన్నా పొరపాటు మేకో పిన్నీసో వెళ్ళిపోతే లోపల గజగజలాడి ఆపరేషన్ చేసిన తర్వాత తీయించుకోవాలవని. కానీ దీనికి మలస్థానం నుంచి ఇక్కడ దాకా ఉండిపోయింది శూలం, ఆ కర్ర శూలం. అయినా బతికాడు ఆయన. అందుకని ఆణిమాండవ్యుడు అన్నారు ఆయన్ని. ఇప్పుడు ఈ ఆణిమాండవుడు ఈశ్వరానుగ్రహం వల్ల సుఖంగానే ఉన్నాడు, కానీ లోపలి ఉండిపోవడం ఎంతైనా అది ఒక అన్యాయమే కదా. అందుకని ఆయన ఒక రోజున తన తపశ్శక్తితో యమలోకానికి వెళ్ళాడు, యముడి దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజా, దండధర, నేనేం తప్పు చేశానని నాకింత దండం వేశావు, యముడు ఈతడికి ఈ శిక్ష లభించుగాక అని సంకల్పం చేస్తేనే భూలోకంలో మహారాజులు శిక్ష వేస్తారు, పోలీసుల ద్వారా అంటే రక్షక భటుల ద్వారా, లేక రాజు ద్వారా, లేక ఉగ్రవాదుల ద్వారా, లేక క్రూరుల ద్వారా. భూమి మీద మనకి కష్టం ఎందుకు కలుగుతోంది అంటే యముడు సంకల్పిస్తేనే కలుగుతుందిట. యముడు ఏమంటాడు, నువ్వు దిల్సుఖ్నగర్లో బస్టాండ్లో ఉండు, అక్కడ ఒక టెర్రరిస్ట్ వచ్చి బాంబు వేయుగాక, నువ్వు చావుగాక అంటేనే వాడు బాంబు వేస్తాడు. కాబట్టి టెర్రరిస్ట్ అనే దౌర్భాగ్యుడి ద్వారా మనం చచ్చిపోతున్నాం అంటే దానికి యముడే మూలకారకుడు. ఈ పాపాత్ములు ఈ పని చేసినందుకు వీళ్ళకి ఇంకోళ్ళ ద్వారా శిక్ష వేస్తాడు. యమ సంకల్పం లేనిదే భూమి మీద మానవుడికి కష్టములు రావు. ఈ కష్టములు నువ్వెందుకు సంకల్పించావు, నేను ఏం చేశానని నా శరీరంలో శూలం దెగ్గొట్టావు అని అడిగితే ఏం నీ తప్పు నీకు తెలియదా అన్నాడు ఆయన. తెలిస్తే నిన్నెందుకు అడుగుతానని చెప్పు అన్నట్టు ఆయన. సొల అయ్యక తూనిగలం గొర్రుల బెట్టి నీవు నీ చిరుత కాలము తత్ఫలమిప్పుడు అనుభవించితి తొలగునే హింసాపరులకు దుఃఖ ప్రాప్తులు. నీ చిన్నప్పుడు 8 ఏళ్ల వయస్సులో తూనీగలు ఆకాశంలో మీ ఆశ్రమం ముందు ఎగురుతున్నాయి. మీకు ఆశ్రమం ఉంది, మీ నాన్నగారు అందులో ఉండేవాడు. ఆ సమయంలో నువ్వు 8 ఏళ్ల వాడివి. ఆకాశంలో ఎగురుతున్న తూనీగల్ని మీ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న వాటిని ఓ శూలం పట్టుకొచ్చి ఓ చీపురు పుల్ల పట్టుకొచ్చి, ఈ కొబ్బరి చీపురు ఉంటుంది కదా అందులో ఉన్న పుల్ల పట్టుకొచ్చి ఆ పుల్లకు గుచ్చేసేట కొన్ని తూనీగల్ని. తూనీగల్ని ఈ విధంగా పుల్లకి గుచ్చి హింసించావు నీ చిన్నప్పుడు. ఆనాడు తూనీగలకి శరీరంలో పుల్ల దిగితే బాధ కలగలా, అందుకని దాని బదులు నీకు శూలం కర్ర దిగేలా చేశారు కొర్రు. ఎప్పుడైనా హింసాపరుడు దాని హింస ఫలితం అనుభవించక తప్పదు. ఇవాళ మేక మాంసం ఆదివారం దొరికింది కదా అని డబా 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 ముక్కల కింద కొట్టించేసుకుని ఇంటికి తీసుకొచ్చి పలావు చేసుకుని తింటే రేపు పొద్దున్న నువ్వు కూడా అలాగే అవుతావు, నిన్ను కూడా అలాగే ముక్కల కింద కొట్టి తింటారు, తప్పదు అన్నాడు యముడు. నేను అల్లేస్తున్నా వాళ్ళు నా మీద పడకండి. యమధర్మరాజు గారు చెప్పాడు ఈ మాట, తలగునే హింసాపరులకు దుఃఖ ప్రాప్తులు. హింసాపరుడికి దుఃఖం తప్పదు, చేసిన ఫలితం అనుభవించక తప్పదు. అది ఇప్పుడు అనుభవించామనగానే మాండవ్యుడు పళ్ళు పట్టపట్ట కొరికి 8 ఏళ్ల వయస్సులో నాకేమన్నా బుర్ర ఉంటుందా, అయినా ధర్మశాస్త్రం కూడా నీకు తెలియదా, నువ్వేదో ధర్మాత్ముడు అనుకున్నాను. బాలో హి ద్వాదశాన్ వర్షాత్
బాలో హి ద్వాదశాత్ వర్షాత్ జన్మతో యత్ కరిష్యతి న భవిష్యత్యధర్మోత్ర న ప్రజ్ఞాస్యంతి వై దిశః.
ఏమయ్యా, 12 ఏళ్ళు వచ్చేదాకా ఎవడైనా బాలుడు, బాలుడు అంటే చిన్నపిల్లాడని కాసమా, మూర్ఖుడని, బాలహ ఇది మూర్ఖ, ఏమీ తెలియని అమాయకుడు 12 ఏళ్ల వరకు. ఇప్పుడు కాదులండి, పూర్వం. ఇప్పుడు కలియుగంలో 8 ఏళ్ల వరకే చెప్పారు. పూర్వం 12 ఏళ్ళు వచ్చేదాకా పెద్దగా పిల్లలకేం తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లాళ్ళ 3 ఏళ్ల కుర్రాడుతోటి 30 ఏళ్ల ఉపన్యాసాలు చెప్పే మనం పనికిరాకుండా అయిపోతున్నాం. వాడు ఏం అవుతాడో తెలియదు, అలా నేర్పుతున్నాం. ఎందుకండి, కడుపులోనే సెల్ వింటూ వింటూ ఆవిడ నిద్రపోయింది. ఈ సెల్ల యొక్క తరంగాలు కడుపులో పిల్లాడికి వెళ్ళాడు. ఈ పుట్టినవాడు సెల్లయి హెల్లయి పుట్టాడు. అందుకని తల్లిదండ్రులకు హెల్ల చూపిస్తున్నాడు భూలోకంలో. కాబట్టి పూర్వకాలంలో ఏం చెప్పారు, 12 ఏళ్ల వరకు బాలుడి కింద లెక్క పిల్లవాడు. ఆ సమయంలో వాడు ఏమి చేసినా అది వాడికి అధర్మం కాదు, అది ధర్మమే. వాడికి అధర్మం రాదు. అందుకే 12 ఏళ్ల వరకు ఒక వ్యక్తి ఏదన్నా పాపం ఎక్కువ చేస్తే ఆ పాపంలో పుణ్యమైతే కాదు కానీ ఒక పాపంలో 4 భాగాల కింద పాపమును విభజించి ఒక భాగం పిల్లవాడికి, ఒక భాగం పాఠం చెప్పే గురువుకి, ఒక భాగం తల్లికి, ఒక భాగం తండ్రికి ఇచ్చారు. ధర్మశాస్త్రంలో బృహస్పతి, శుక్రుడు, యముడు, తర్వాత మనువు, వీళ్ళు ఏం చెప్పారు, 12 ఏళ్ల వరకు పిల్లలు ఏదన్నా పాపం చేస్తే ఆ పాపాన్ని 4 భాగాలు చేయాలట. 4 భాగాల్లో ఒక భాగం కర్మగాలి పాఠం చెప్పే గురువు గారికి. వాడు పాఠం చెబుతున్నాడు కనుక మరి డబ్బులు ఇచ్చుకుంటున్నాడుగా, రెసిడెన్షియల్ స్కూలు అని ఓ దోచుకోవటంలా మరి. అందుకని ఒక భాగం ఆ గురువుకి, ఆ పాఠశాల పెట్టిన వాళ్ళకి. అందుకే రెసిడెన్షియల్ స్కూల్ సరిగ్గా లేకపోతే వాళ్ళ పిల్లలకి డేంజర్ సుమండి. ఈ పాపం, ఈ పిల్లల్లో ఉన్న 12 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో ఉన్న ప్రతి పాపంలో ఒక వంతు వెళ్ళిపోతుంది వాళ్ళకి. అక్కడున్న గురువులు, ఆ గురువుల యొక్క నాయకుడు, అందులో ఉన్న వాళ్ళందరూ అనుభవించాలి అంతో ఎంతో. ఇంకా మరొక భాగం తల్లికి, ఒక భాగం తండ్రికి, అంటే 3 వంతులు వెళ్ళిపోయింది. ఇంకా ఒక్క భాగమే పిల్లవాడికి పెడుతుంది. ఒక్క భాగం నేను అనుభవిస్తే అప్పుడు ఈ శిక్ష నాకు రాదు, నువ్వేం చేసావు మొత్తం పాపం అంతా నాకంటగట్టావు, ఇది ధర్మం కాదు, ఇది అధర్మం, ఈ మహాపాపం నువ్వు చేసావు, దీనికి తగిన శిక్ష అనుభవించు. నువ్వు యముడు యముడుగా ఈ సింహాసనం మీద ఉంటావు, నీలో ఉన్న ఒక కళ భూలోకంలో ఒక దాసీపుత్రుడిగా జన్మిస్తుంది. అక్కడ దాసీపుత్రుడిగా పుట్టి అనేక ధర్మములు ఎరిగినప్పటికీ, మహాత్ముడి అయినప్పటికీ చివాట్లు తిను, చెప్పు దెబ్బలు తిను. అక్కడ భూలోకంలో నీ అంశకి చివాట్లు తగిలినప్పుడు నీకిక్కడ బాధ కలుగుతుంది. అంటే యముడు యముడి కిందే ఉంటాడు, కానీ ఆయనలో ఉన్న ఒక కళ, ఒక శక్తి విదురుడిగా పుట్టాలి. విదురుణ్ణి ఏ దుర్యోధనుడో దుర్మార్గులో తిట్టారనుకోండి, ఆ తిట్లని ఈయనకి తగులుతూ ఉంటాయట. అక్కడ ఆయన్ని తిట్టడం కాదు, ఆయన్ని ఏమన్నా ఆ బాధ ఈయనికి తగులుతుంది. ఆ రకంగా నువ్వు భూలోకంలో దాసీపుత్రుడిగా నీ అంశతో పుట్టి దుర్భరమైన అవమానాలు స్వీకరించు. కాకపోతే మహాత్ముడివి గనక ఎన్ని చివాట్లు తింటున్నా ధర్మం మాత్రం నిలబెడతావు. అలా కొంతకాలం జీవించాక మళ్ళీ నీ ఆత్మ నీలో కలిసిపోతుంది అని శపించాడు ఆయన. అదిగో ఆ మాండవ్యుడి చండతర శాపం వల్ల దండధారి యమధర్మరాజు తన అంశతో ఈ దాసీకి వ్యాసుడి అనుగ్రహంతో, అంబిక బదులుగా దాసీ వచ్చిందిగా, ఆ దాసీకి విదురుడనే పేరుతో పుట్టాడు. ఆయన యావజ్జీవితం ధర్మస్వరూపుడిగా జీవించాడు. అంత ధర్మాత్ముడైనా ఎన్ని మాటలు మాట్లాడారండి కౌరవులు. నిజంగా మానవ మాత్రుడు ఆ మాటలు వింటే బతకలేడు. ఒక మూమెంట్లో అయితే ధృతరాష్ట్రుడు నీ పక్షపాతం పో, పాండవుల దగ్గరికి పోని తిడితే పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. మన అరణ్యకాండ అరణ్యపురంలో అది వింటాం. అలా చివాట్లు తిన్నాడు ఆయన ధర్మాత్ముడయ్యుండి కూడా. అదే శాపం అంటే. ఈ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు, యువకులయ్యారు. పాండురాజు అక్కడే గుణవంతుడు, అవయవ లోపం లేనివాడు, కాక కాస్తంత తెలుపు ఎక్కువ ఉన్నాడే తప్ప అవయవ లోపం లేదు గనక అతనే రాజుగా అందరి చేత అంగీకరింపబడ్డాడు. దాంతో హస్తినాపుర సింహాసనం మీద పాండురాజును కూర్చోబెట్టారు. అప్పుడు రాజు అయ్యాక ఆయన ఏమన్నాడో తెలిసిన, నేను తమ్ముణ్ణి, మా అన్నగారికి కళ్ళున్నా లేకపోయినా ఆయనే అన్నగారు, ఆయనే రాజుగా ఉండడం ధర్మం. ధర్మశాస్త్ర ప్రకారం రాజ్యం నాకు వచ్చిందిగా, నా రాజ్యాన్ని నా అన్నగారికి ఇస్తున్నాను, మా అన్నని సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని నడిపిస్తాను నేను. ఈ భీష్ముడు ఎలాగో ఉన్నాడు సింహాసనం మీద, ఎవరుంటే భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ ఏమిటి, కౌరవ పాండవ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ సింహాసనం మీద కూర్చున్నవాడి ఆజ్ఞ పరిపాలిస్తాను, సింహాసనాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ. కాబట్టి ధృతరాష్ట్రుణ్ణి ఇటు భీష్ముడు రక్షిస్తాడు, నేను నా పరాక్రమంతో సామ్రాజ్యాన్ని వ్యాపింపచేస్తాను. మేమిద్దరం ఉండగా మా అన్నగారికి ఏ లోటు ఉండదు, కళ్ళు లేవన్నమాటే కానీ మిగతా అన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి ఈతడే రాజు అన్నట్టు. అంతటి ధర్మాత్ముడు అండి పాండురాజు. అందుకే అయినా ఆయనకు అన్యాయం చేశారు తర్వాత. ఈ విధంగా పాండురాజు ధర్మాత్ముడు అన్నగారినే రాజును చేసి తాను ఏ రాజ్యకాంక్ష లేకుండా శత్రువులందరినీ జయించి ఎప్పటికప్పుడు కప్పాలు వసూలు చేసి హస్తినాపుర రాజ్యాన్ని విశాల సామ్రాజ్యం చేశాడు, సామ్రాజ్యాన్ని పెంచాడు. క్రమంగా వీళ్ళంతా యువకులయ్యారు. అప్పుడు భీష్ముడు ముందు విదురుని పిలిచాట, ఎందుకంటే విదురుడు చిన్నప్పటి నుంచి ధర్మాత్ముడు. ఆయనతో అన్నాడు, నాయన ఇప్పటి వరకు ధృతరాష్ట్రుడు నవయువకుడయ్యాడు, పెద్దవాడు, అతనికి ఇంకా పెళ్లి కాలేదు. నా కళ్ళ ముందే ఎన్నో పర్యాయాలు మా వంశం నాశనం అయిపోతోంది, ఈసారన్నా అలా జరగకూడదు. ఈ ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే సత్సంతానం కలుగుతుంది, ఆ సంతానం వల్ల మా కురు సామ్రాజ్యం వ్యాప్తి చెందుతుంది. ఇతనికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనగానే విదురుడు అన్నాడు, సుబలుడు అని ఒక రాజు ఉన్నాడు, గాంధార దేశపు రాజు. గాంధారం అంటే ఇప్పుడు కాందహార్ అంటున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్, అదంతా ఒకప్పుడు మందేగా మరి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహారే గాంధార దేశం. ఆ గాంధార దేశపు రాజు సుబలుడు, అతనికి 11 మంది కూతుళ్ళు, 100 కొడుకులు ఉన్నారు. కొడుకులకి నాయకుడు శకుని, గాంధార రాజు కొడుకు గాంధారేయుడు. ఈ పెద్ద ఆవిడ పేరు గాంధారి, ఆవిడకి ఇంకా 9 చెల్లెళ్ళు ఉన్నారు. అందులో పెద్ద ఆవిడ గాంధారి నిత్యం శివుణ్ణి పూజించింది. ఆరాధ్య వరదం దేవం భగనేత్రహరం హరం గాంధారీ కిల పుత్రాణం శతం లేభే వరం శుభ. పూర్వం భగుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన కళ్ళు పీకేశాడు దక్షయజ్ఞంలో శివుడు, అందుకని అప్పటి నుంచి భగనేత్రహరుడు అని శివుడికి పేరు. అటువంటి శివుడి రూపమును తన ఇంటిలో పెట్టుకుని నిరంతరం పూజించింది గాంధారి. అప్పుడు శివుడు ఒకరోజున ఆవిడికి ప్రత్యక్షమై, ఓ గాంధారి నీ కోరిక నాకు తెలుసు, నీకు 100 కొడుకులు 1 పుడతారు అని వరమిచ్చాడు. అంటే ఆవిడ్ని ఎవరు పెళ్లి చేసుకున్నా తద్వారా 101 సంతానం కలుగుతుంది. మన కౌరవ సామ్రాజ్యానికి ఇప్పుడు పిల్లలు చాలా అవసరం. ఆ గాంధారిని పట్టుకొచ్చి మన ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇక కౌరవ వంశం కిలకిలలాడిపోతుంది, 101 సంతానం కలుగుతుంది, ఈ పని చేయమన్నాడు విదురుడు. వెంటనే భీష్ముడు ఈ విషయాన్ని సుబలుడి దగ్గరికి కౌరు పంపాడు. సుబలుడు ఏం చేశాడు, దూత ద్వారా విషయం విని, నిజంగానే చాలా ఉత్తముట్ట, బలవంతుట్ట, కళ్ళు లేకపోతేనే మహాత్ముడైన పైపెచ్చు హస్తినాపుర సింహాసనానికి ఆయన ఒక్కడే వసుడు. అటువంటి రాజుగారికి నా కూతురు భార్య అయితే ఇంత ప్రపంచాన్ని ఆవిడే సామ్రాజ్ఞి అయి పరిపాలిస్తుంది, ఆవిడ పిల్లలు వారసులు అవుతారు, మేము వాళ్ళకి సామంతులం. అటువంటి వీరుడికి, ఒక సమ్రాట్టుకి, చక్రవర్తికి నేను మామనవడం నా అదృష్టం అనుకుని అందరూ వింటూ ఉండగా, నా కూతురిని గాంధారిని గాంధార దేశపు రాజునైన నేను పంచభూతాల సాక్షిగా ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఈ మాట కొంతమంది విని పరుగు పరుగున గాంధారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా సుబలపుత్రి, నువ్వు అదృష్టవంతురాలివి, అంగముల్లలోన మేలుత్తమాంగమందు ఉత్తమమైనవి కన్నులు సుంవి, అట్టి కన్నులు లేవను కొరత ఒకటే. అంగాలన్నిటిలోకి శిరస్సు గొప్పది, ఆ శిరస్సులో గొప్పవి కళ్ళు. అటువంటి కళ్ళు ఒక్కటి లేవనే కొరత పక్కన పెడితే మిగతా అన్ని విషయాలలో ధృతరాష్ట్రుడు చాలా గొప్పవట. అటువంటి ధృతరాష్ట్రుడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్న వాగ్దానం చేశాడు అని కొంచెం వ్యంగ్యంగా పలికారు. కళ్ళు లేకపోతేనే అన్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వ్యంగ్యం. అది విన్నది ఆవిడ. మా నాన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడుతున్నాను. పైగా చిన్నప్పటి నుంచి పతివ్రతల కథలు చదివాను, నేను పతివ్రతగా ఉండాలనుకున్నాను. భగవంతుడు నాకు ఇదో వరం ఇచ్చాడు, నా భర్తకు కళ్ళు లేవు, ఇంకా నాకు మాత్రం కళ్ళు ఎందుకు, నేను కూడా కళ్ళు లేకుండా ఆయనతో సమానంగా గుడ్డిదానిలో బతుకుతాను, ఈ క్షణం నుంచి చచ్చేదాకా నా కళ్ళకున్నటువంటి గొడ్డని తీయను అని పటాన్ని, ఒక వస్త్రాన్ని కంటికి కట్టుకుంది. అక్కడ కొంతమంది అన్నారు గాంధారి ఎంత పొరపాటు చేసిందండి, అసలే ఆయన గుడ్డాడు, గుడ్డివాడికి కళ్ళుండి సేవ చెయ్యాలి కానీ తాను కూడా కళ్ళు లేకుండా అయిపోవడం ఏమిటన్నారు. వీళ్ళంతా వ్యంగ్యంగా పలికిన మాటలు వినగానే ఆవిడేముంది, నా భర్తకు లేని కళ్ళు నాకు కూడా వద్దు, నా భర్త ఎలా ఉంటే అలాగే ఉంటాను, ఇది నా ధర్మం అనుకున్నది. ఆవిడ పాతివృత్యంలో వేలిట్టే అధికారం మనకెక్కడుంది, ఆవిడిష్టం. ఆవిడికి తెలుసు తన సోదరీమణులు కూడా తనతో పాటు అతన్నే పెళ్లి చేసుకుంటారు, మా ఇద్దరిని మా సోదరీమణులు చూసుకుంటారని ఆవిడకి నమ్మకం. ఇంకోటి ఏమిటో తెలుసుగా, కళ్ళకి గుడ్డ కట్టుకున్నా ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతోందో చూడగలిగే శక్తి ఈశ్వరుడు ఆవిడకి ఇచ్చాడు. ఆ శక్తి చాలా గొప్పదండో. ఆవిడ సామాన్యురాలు కాదు, పతివ్రతే కాదు, శివభక్తురాలు. అందుకే ఆవిడ శాపం పెడితే కృష్ణుడికి కూడా తగిలిందంటే ఆలోచించండి. అందుకనే కొన్ని లోపాలున్నాయి, లోపాలున్నా ఆవిడ కారణజన్మురాలు. అందుకే కళ్ళకి పటం కట్టుకుంది, అది ధర్మము అని వ్యాసుడే చెప్పాడు. అసలు భగవంతుడైన కృష్ణుడు వేదవ్యాసుడు ఒకటి ధర్మమును నిర్వచిస్తే ఆ ధర్మం ధర్మమా కాదా అని ఈ మధ్యన నానా గందరగోళం చేస్తున్నారు. పాడైన శాస్త్రార్థములు అంటాడు అందుకే శ్రీనాథుడు. ఎందుకు ఈ పాడు శాస్త్రాలు చదువుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా వేదవ్యాసుడి ధర్మంలో వేలెడతారేమన్నాడు ఆయన. కాబట్టి గాంధారి నేత్రాలకి పట్టం కట్టుకున్నది. తతస్స పట్టమాదాయ కృత్వ బహుగుణంతదా బబంధ నేత్రేశ్వే రాజన్ పతివ్రత పరాయణ. ఆ రోజు నుంచి కళ్ళకి వస్త్రం కట్టుకుని కళ్ళు లేకుండా ఉండి యావజ్జీవితం పతివ్రత పరాయణయ్యి నడిపింది ఆవిడ. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి శకుని ఈ సోదరీమణులు 10 మందిని తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేశాడు. వరుసగా గాంధారితో పాటు ఆవిడ సోదరీమణులు 9 మందిని, అంటే 10 మందిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడితో కాదు, ఈ వంశంలో బాగా పిల్లలు పుట్టాలి, కౌరవ వంశం అభివృద్ధి చెందాలి అనే కోరికతో కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి తెచ్చి గాంగేయుండి నలగుడు ధృతరాష్ట్రుడు కుల తిలకునుడు పరిగ్రహించే దేవీ శతమున్. కుల రూప శీలములు కలిగిన కన్యామణుల్ని 100 మందిని పట్టుకొచ్చాట. ఆ 100 మందిని కూడా ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు. వెరసి 110 మంది భార్యలు అయ్యారు అతనికి. ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు. గాంధారి కంటే 100 మంది ప్లస్ ఒక కూతురు పుట్టారు, కానీ తక్కిన వాళ్ళు కూడా 10 మంది పిల్లలు పుట్టారు. ఓ సంతానంతో నిండిపోయింది ఆ వంశం అంతా. ఇంతమంది ఎందుకు కోరుకున్నాడు? తన కళ్ళ ముందు పిల్లలు లేకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పడింది కనుక ఆ వంశం. అందువల్ల వంశం అభివృద్ధి పొందుతుంది అనుకున్నట్ట పాప ఆయన. కానీ ఆయన ఒకటి అనుకుంటే ఆయన కళ్ళ ముందే అందరూ చచ్చిపోయారు. చివరికి ఒక్కడే మిగిలాడు, యుత్సుడు, అంతా పోయారట. కాబట్టి మనం ఎంతమంది పిల్లల్ని కన్నా ఈ కర్మయోగం తప్పించుకోలేరని నిరూపించాడు భారతంలో భీష్ముడంతటి వాడు. ఇక రెండవసారి పాండురాజు గారి వివాహ ప్రయత్నం మొదలుపెట్టారు. ఇక ఇక్కడి నుంచి కుంతి చరిత్రం, కర్ణజననం, ఈ ఘట్టాలన్నీ వస్తాయి. మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.